ఈరోజు మాస్టర్ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ లో మొదటి పుస్తకం వాట్ యామ్ ఐ, మై క్యాహు అని చెప్పి గురువు గారు మొట్టమొదట రాసిన హిందీ పుస్తకానికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ నేనేమిటి అని. దీంట్లో గురువు గారు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఎవరైనా సరే మొన్నొకళ్ళు గాయత్రి గారు వారి విజయవాడ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు రమణ మహర్షి గారు చెప్పారు కదండి అన్నారు. వెంటనే రమణ మహర్షి గారు చెప్పారు నిజమే. ఏమని చెప్పారు అంటే, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి నేను ఇబ్బందుల్లో ఉన్నానండి, నేను దుఃఖాల్లో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు చాలా ఈతి బాధలు ఉన్నాయి, అంత చాలా చికాగ్గా ఉంది అని చెప్తే ఎవరికి బాబు ఇవన్నీ అని అడుగుతారు. అడిగితే నాకు ఎవరు బాధపడుతున్నారంటే నేను బాధపడుతున్నావు అంటున్నావు, నేను కష్టాల్లో ఉన్నాను అంటున్నావు. ఇంతకీ నేను ఎవరు చెప్పు అంటే దానికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే కష్టం. ఎందుకంటే వాడి శరీరంతో తాదాత్మ్యం చెందారు కాబట్టి శరీరమే నేననుకుంటూ శరీరం వల్ల వచ్చిన బాంధవ్యాలు, శరీరంతో మనకు ఒకళ్ళకొకళ్ళకి బంధుత్వం ఏర్పరచుకుంటున్నాం, దాన్ని కట్టి పడేసి ఉంచేది మనస్సు. కాబట్టి మనం ఈ మనస్సులో, ఈ ప్రాణంలో, ఈ శరీరంలో ఏటో ఏవో ఒక్కదాంతో కట్టివేయబడి అవే నేను అనుకుంటుంటాం. నేను శరీరం అనుకున్న వాళ్ళేమో ఆ శరీరానికి కావాల్సిన అందం, చందం, పోషణ, మంచి ట్రిమ్గా తయారవడం వీటితో సరిపోతుంది, అలాగే తినడం, నెక్స్ట్ వాటికి సంబంధించిన కార్యక్రమాలు అంటే నిద్రా భయం ఐదునాలు అన్నీ పశుపక్ష్యాదులు అన్నిటికీ మానవులకి సమానం. దానికంట బుద్ధి అనేది ఇంకోటి ఇచ్చాడు కాబట్టి భగవంతుడు దాన్ని ఉపయోగించకుండా బతికేస్తుంటే నేనే శరీరాననే దృష్టిలోనే అందరం జీవిస్తుంటాం. దాన్నే మరణము అన్నారు. మరణాన్ని జయించడం అంటే రోగరహిత జీవితము, జరారహిత, జర అంటే ముసలితనం, ముసలితనం లేని జీవితము, మృత్యురహిత జీవితము అనేది మేము డిక్లేర్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే నేను ఏమిటి అనే దాంట్లో గురువు గారు ఇచ్చిన సాధనా విధానం అవలంబించి చేసుకుంటారో, ఆ జ్ఞానం సంపాదిస్తారో, వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. అది చేస్తేనే ఆరోగ్యం బాగుంటుందా అంటే, ఆరోగ్యం బాగుండడానికి సూత్రాలు అన్నీ అప్పుడు తెలుస్తాయి అన్నమాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాటిస్తాం. బుద్ధి ఎప్పుడు పనిచేస్తుంది అని ఒక మహాత్ముడిని ఒక ఆయన ప్రశ్నించాడు. బుద్ధి ఎప్పుడు పనిచేస్తుందంటే, ఎప్పుడు నీకు ఆపద వస్తే అప్పుడు పనిచేస్తున్నారా బాబు అన్నట్టు. అప్పటి వరకు మన బుద్ధి పనిచేసేసాడు. డాక్టర్ చెప్తాడు అనమాట, నువ్వు ఇంకొక సిగరెట్ తాగేమంటే చచ్చిపోతావు అంటే అప్పుడు కానీ బుద్ధి పనిచేయదు, ఓ చచ్చిపోతానని చెప్పి అప్పటి నుంచి తాగడం మానేస్తాడు. అలాగా దురలవాట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వ్యసనాలన్నీ ఏవైతే ఉన్నాయో, అవి మనల్ని ఆరోగ్యంలోంచి దూరం చేస్తాయి. కానీ అవి అలవాటు చేసుకునేది ఎవరు? ఆ వ్యక్తే అలవాటు చేసుకుంటాడు. చెప్పడానికి మటుకు మా నాన్న చెప్పాడు, లేదా మా ఫ్రెండ్ చెప్తే తాగాను, లేకపోతే తాగేవాడిని కాదు. ఒక్క క్షణం అండి, చెప్పమ్మా, ఎలా ఉంది, బాగానే ఉందా? మెలకు వస్తే ఖాళీ ఉంది పర్వాలేదు, చాలా వెయిట్ సార్. సరే నేను మళ్ళీ చేస్తాను, నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అలాగా వ్యసనాలన్నీ మనమే అలవాటు చేసుకుంటాం. ఫ్రెండ్ వల్ల తాగాను, ఫ్రెండ్ బలవంతం చేస్తే తీసుకున్నాను, ఇవన్నీ ఒట్టికబుద్ధులు, అబద్దాలు. మనమే మనం డిసీవ్ చేసుకోవడం అంటే మోసం చేసుకోవడం. ఇవి కాకుండా ఆ స్వామి ఏం చెప్పేవారంటే, రమణ మహర్షి గారు నేను అంటున్నావా, నేను తెలుసుకో అన్నారు. ఎంతసేపు రమణ మహర్షి గారు చెప్పే దాంట్లో మనకు పట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరు అని ప్రశ్నించుకొని కూర్చో అంతే, ఇంకంతకంటే ఏం చెయ్యొద్దు. నేనెవరు అంటే ఆన్సర్ వచ్చేంతవరకు అలా కూర్చో అంతే తప్ప, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాలు ఉన్నాయి, ఆ మహావాక్యాలు వల్లి వెయ్యకు. అహం బ్రహ్మాస్మి అంటే ఆన్సర్, అది ఆన్సర్ కుదరదు, ఆన్సర్ చెప్పకూడదు. మనం ఏమిటో మనంతటి మనకు అనుభవపూర్వకంగా తెలియాలి. ఎలా అయితే రమణ మహర్షి గారు ఈ శరీరం నేను కాదు, అది అలా పడుంది శవల్లాగా, నేను మటుకు ఇంకా బతికే ఉన్నాను, సో ఐఆమ్ నాట్ ది బాడీ, నేను వేరు శరీరం వేరు, నేను శరీరం లేకపోయినా ఉంటాను అనే జ్ఞానంతో మాట్లాడారు. ఆ నేను అనే జ్ఞానం మనకు వచ్చేంత వరకు మనం కూడా ఊరికే, మొన్న రాజలక్ష్మి గారు చెప్తున్నారు మనం అందరం చిలక పలుకులు పలికేవాళ్ళం అని భాగవతంలో ఉంది. చిలక పలుకులు ఎప్పటి వరకు చిలక పలుకులు అంటే అవి మన అనుభవంలోకి రాకపోతే చిలక పలుకులు, అనుభవంలోకి వస్తే కాదు, అది అనుభవపూర్వకమైనది, దాన్ని జ్ఞానం అంటాం. సో జ్ఞానంతో మాట్లాడాలి. జ్ఞానంతో మాట్లాడాలంటే ఏం చేయాలి? కర్మ చేయాలి. కర్మ వల్లే జ్ఞానం వస్తుంది తప్ప జ్ఞానం అలా ఉట్టి ఊరికే పయనించి ఒక ఇట్ నాట్ ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటాం, పయనించి ఉట్టి ఊరికే అలా కింద గబుక్కుని పడిపోదు. కర్మ చేయటం వల్ల దాంట్లో నుంచి జ్ఞానం ఎవరికైనా వస్తుంది, అదే భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు మనిషి మూడు రకాల స్థితుల్లో ఉంటాడు. మీరందరూ బాగా చదివే ఉంటారు ఇలాంటివన్నీ, మీరు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్తలో ఉండే స్వప్నము సుషుప్తి గురించి తెలియదు. జాగ్రత్త అంటే ఇప్పుడు మనందరం ఏ స్థితిలో ఉన్నాం అది జాగ్రత్త. ఫిజికల్ అవేర్నెస్ ఒక రకంగా చెప్పాలంటే అవేర్నెస్ ఉంది, ఫిజికల్ ఫీల్డ్ అది కూడా మనం ఎక్కడున్నాం, ఆ గది, ఆ కుర్చీ, ఆ సరౌండింగ్స్ తప్ప అంతకంటే పక్క గదిలో ఏముందో కూడా మనకు తెలియదు జాగ్రత్తలో. స్వప్న స్థితి ఉంటే స్వప్న స్థితిలో మనం ఎంతసేపు పడుకుంటామో తెలియదు కానీ, ఎంతసేపు కలొస్తుందో తెలియదు కానీ, ఓల్డెన్ సంఘటనలు ఒకేసారి చూసేయగలం. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాం, లేదా చంద్రమండలం వెళ్ళిపోతాం, లేదా ఎవరో సనత్ కుమారుడు వచ్చేసేయడం, లేదా శంబరం వెళ్ళిపోయి ఉంటాం, అక్కడేవో దీక్షలు జరిగిపోయి యజ్ఞాలు చేసేసే ఉంటాం, రకరకాలు ఇలాంటివన్నీ జరిగిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కళలో. కానీ కళలోంచి బయటకు వచ్చేసరికి, జాగ్రత్తలోకి వచ్చేసరికి కళ కూడా మనకు లేదు. జాగ్రత్తలో ఉంటే కళ లేదు, కళ్ళలో ఉంటే జాగ్రత్త లేదు. సుషుప్తి అనేది ఇంకోటి ఉంది, దాంట్లో కళ కూడా లేని నిద్ర, గాఢంగా నిద్రపోతాం మనం ఎప్పుడన్నా, అసలు కళ కూడా తెలియదు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాం. అప్పుడేమవుతుందంటే స్వప్నము ఉండదు, జాగ్రత్త ఉండదు, ఒక్కటే ఉంటుంది సుషుప్తి, గాఢమైన నిద్ర. ఆ గాఢమైన నిద్ర యొక్క ఉపయోగం ఏంటంటే మన అసలు స్థితిలో ఉంటాం కాసేపు, ఆ ఏ రకమైన కళ రాకుండా నిద్రపోవటం వల్ల మనం మన సహజ స్థితిలో ఉంటాం. గురువు గారు ఆత్మకథలో ఉంటుంది, నేను ఎంత గాఢంగా నిద్రపోయేవాడిని అంటే ఒకసారి వర్షం వచ్చి బట్టలన్నీ తడిసిపోయి అయినా సరే నేను లేవలేదు, 2 గంటలు పడుకుంటాను, 2 గంటలు అయిన తర్వాత లేచి చూసుకున్నాను అన్ని తడిసిపోయింది. అది గాఢ నిద్రకి గుర్తు. ముద్దు నిద్ర అనొచ్చు కానీ ఉపయోగించే పదం మటుకు గాఢ నిద్ర. దాంట్లో ఏమవుతుందంటే నేను ఆత్మని అని నోటితో చెప్పడం కాకుండా ఆత్మగా ఉంటాం అన్నమాట. మనం పరమాత్మ యొక్క అంశమైన ఆత్మగానే ఉంటాం. అప్పుడు ఈ బాడీ కానీ మనస్సు కానీ ఏవి మనకు దృష్టిలో ఉండవు. ఇది అవస్థాత్రయం అంటాం. అవస్థాత్రయం దాటి తురీయ స్థితి అని ఇంకోటి ఉంటుంది. తురీయ స్థితి, తురీయాతీత స్థితి అని ఇంకో వాడు కూడా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదంతా మాండూక్యోపనిషత్తు నుంచి. మాండూకం అంటే కప్ప. కప్ప ఎక్కడెక్కడ ఉండగలదంటే భూమి మీద ఉంటుంది, నీటిలో ఉంటుంది, అలాగే రాళ్లల్లో మధ్యలో ఉండిపోతుంది కూడా. ఒక రాయి పగలగొడితే దాంట్లోంచి కప్ప బయటకు వస్తుంది. శివాజీ జీవిత చరిత్రలో ఆయన అనుకుంటాడు, ఇంతమందిని నేను రాజ్యస్థాపన చేసి ఎంతో మందిని పోషిస్తున్నాను చూసావా అని కాస్త మనసులో కొంచెం అహంకారం వస్తుందన్నమాట. వచ్చినప్పుడు పక్కనే గురువు గారు ఉంటారు, అప్పుడు సమర్థ స్వామి, ఆయన సమర్థ రామదాసు, శివాజీ ఏంటి అందరినీ పోషిస్తున్నావు అనుకుంటున్నావు కదా, చూడు అక్కడ ఒక రాయి ఉంది దాన్ని కొట్టు అంటాడు. కొట్టగానే దాంట్లోంచి రాయి పగిలి కప్పడు బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పు ఈ కప్పని ఎవరు పోషిస్తున్నారంటావు అంటాడు. వెంటనే అర్థమైపోతుంది శివాజీకి, క్షమించండి నేను కొంచెం అహంకరించాను గర్వపడ్డాను. ఆ రకంగా కప్ప రాళ్ల మధ్యలో చుట్టూ రాయి ఉంటుంది, మధ్యలో కప్ప ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అలాగే మనం అవస్థాత్రయం, మనం కూడా భూమి మీద అంటే జాగ్రత్తలో, స్వప్నం అంటే నీళ్ళల్లో, సుషుప్తి అంటే రాతి మధ్యలో ఇలా ఉండగలం. ఇలా ఉంటున్నాం కానీ ఇవి ఏది కూడా నేను కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉన్నా కూడా నేను కాదు అది. మరి ఏమిటి నేను? ఆ నేను అనేదానికి గురువు గారు ఇచ్చింది ఏంటంటే ఒక ఆత్మ దర్శన ప్రణాళిక అన్నారు గురువు గారు. ఆత్మదర్శన ప్రణాళిక ఏంటంటే మన ఆత్మను మనం చూసుకోవడం, దానికి ఒక పద్ధతి ఉంది. ఈ ఆత్మదర్శన ప్రణాళిక ఏమిటి అంటే ఇదివరకు ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే మనం ఎందుకు పుట్టాం, ఏం చేయాలి, ఇలా ఆలోచించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత తీర్వడు లేదు కాబట్టి ఏం చేస్తామంటే, వాళ్ళు ఆల్రెడీ ఆలోచించేసి, వాళ్ళు ఆల్రెడీ దర్శించి, రమణ మహర్షి గారిలాగా, గురువు గారిలాగా, అలాగే అరవిందులు ఇలా అనేక మంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరూ దర్శించినది ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్ గా ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తాం. ఏమిటి జీవిత లక్ష్యం ఏంటంటే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, పరమాత్మ యొక్క అంశని అని తెలుసుకోవటం. అలాగే ఈ జన్మ ఎందుకు వచ్చింది, నరజన్మ ఎందుకు వచ్చింది, ఇంకో ఏ జన్మ కాకుండా అంటే, జంతువున నరజన్మ దుర్లభం అన్నారు. జంతువుల్లో నరజన్మ దుర్లభం అంట. నరుడికి ఉన్న అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆలోచించగలిగి దాని తర్వాత నిర్ణయం తీసుకోగలిగిన శక్తి, ఆ వివేకము మనిషికే ఉన్నాయి, మిగతా జంతువులకి లేవు. కాబట్టి ఒకసారి మేడం బ్లావెట్స్కి మీద ఒక పులి దాడి చేస్తుందన్నమాట. పులి ఆల్మోస్ట్ బ్లావెట్స్కిని చంపైపోతుంటే వాళ్ళ గురువు గారు ఆ పులిని చంపేస్తారు. ఒక శబ్దం వస్తుందన్నమాట, ఆ శబ్దం రాగానే పులి చచ్చిపోతుంది కింద పడి. అప్పుడు అడుగుతుంది ఆవిడ, చూసారా అహింస అని చెప్తారు మీరు, మరి నన్ను రక్షించడానికి ఒక పులిని చంపేశారు కదా మీరు అంటుంది వాళ్ళ గురువుతోటి. అయ్యో పిచ్చమ్మ నువ్వు, అలా కాదు, మనిషికి ఉన్న ఒకే ఒక ముఖ్యమైన ఇదేంటంటే బుద్ధి. దాని ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చు, మనసు ద్వారా తెలుసుకోలేం కానీ ఆ వివేకాన్ని ఉపయోగించి ఈ సృష్టిలో బోల్డంత సేవ చేయొచ్చు ఆధ్యాత్మికంగా జనాలందరికీ. అలాంటి ఎంతో విశిష్టమైనది, ఉపయోగకరమైన మానవ శరీరం నష్టమైపోతే చాలా ఇబ్బంది. అందుకని నిన్ను రక్షించాం, పులిని తీసేసాం అక్కడి నుంచి. పులి వల్ల ఇదేం జరగదు. అలా రెండు సార్లు మూడు సార్లు రక్షిస్తారు బ్లావెట్స్కి పులి బారి నుంచి వాళ్ళ గురువు గారు. అందుకని మనం నరజన్మ ఎందుకు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికోసం. అలాగే నేనెవరు తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది తెలుసుకోవడం అనేది మనకు ముఖ్యమైనది. మరి ఋషులు దర్శించింది ఎలా చెప్పారంటే, మనకు ఈ పురుష ఏ వేదం సర్వం, ఈ ఉన్నదంతా కూడా పురుషుడే అని తెలుసుకో. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషాన యదన్నేనాతిరోహతి అని పురుష సూక్తంలో ఉంటుంది మనకు. అంటే బంగారం ఉంటే ఇది వరకు చేసిన నగలన్నీ కూడా అదే బంగారం నుంచి చేశారు తప్ప కొత్తగా బంగారం కాదు. అంటే బంగారం అనేది ఒక పెద్ద యూనిట్ తీసుకుంటే పూర్వం చేసిన నగలన్నీ ఆ బంగారంతో చేశారు. రేపు ఎప్పుడో చేయబోయే నగలన్నీ కూడా ఈ బంగారంతోనే చేస్తారు. ఇప్పుడున్న నగలు కూడా ఇదే బంగారంతో చేశారు. అంటే ఆ బంగారం అనే వస్తువు ఏదైతే ఉందో, మూల వస్తువు, దానికి అటు ఇదివరకు ఉంది, భూతకాలంలోనుంది, రేపు వచ్చే కాలంలోనూ కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే కాల బాధితం కాదు, కాలం వల్ల అదేమి బాధించబడదు, మూడు కాలాల్లోనూ ఉంటుంది. అలాగా మనం కూడా భగవంతుని యొక్క అంశం, మూడు కాలాల్లోనూ ఉన్నాము, ఉంటాము. దాన్ని బీనెస్ అంటారు ఇంగ్లీష్ లో, ఉండటం. అలాగా మరి పురుషుడంటే ఎవరు అంటే, ఈ పురంలో ఉండేవాడే పురుషుడు అంటారు. పురం అంటే మన దేహమే. పురత్రయం, మనకు ప్రతి వాడికి పురత్రయం ఉంటుంది. ఏంటంటే అది స్థూలము, సూక్ష్మము, కారణము అనే శరీరాలు. ఈ మూడింటినే త్రిపుర అని అంటారు. త్రిపురములు, త్రిపురములను ఎవడైతే రాక్షసుడు అంటున్నారు వాడు పేరు త్రిపుర సూర్యుడు. మనం కూడా అసుర లక్షణాలు కనుక పొరపాటును తెచ్చుకుంటే మనం కూడా త్రిపురాసురులు అయిపోతాం. అప్పుడు మళ్లీ భగవంతుడు త్రిపురాసుర సంహారం చేయాల్సి వస్తుంది. ఇది పురుషుడంటే స్త్రీ పురుషులు ఇలాంటి శబ్దాలు కాదు. పురుషుడంటే ఈ పురం అనే దేహంలో వసించేవాడు పురుషుడు. అలాంటి పురుషుణ్ణి భగవద్గీత ఏం చెప్తోందంటే, క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు 15వ అధ్యాయంలో ఉంటుంది. ఈ క్షరపురుషుడు అంటే నశించేది అనమాట. ఏదైతే నశిస్తుందో దాన్ని క్షరము అంటాం. ఈ దేహం, ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో, ఇది ఎంతో కొంతకాలానికి, కొన్ని వందలేళ్ళు, వేల ఏళ్ళు బతికినా కూడా ఏదో సమయంలో నశించాలి. కాబట్టి దాన్ని క్షరపురుషుడు అంటాం. దీని తర్వాత జీవుడు, జీవుడు అక్షరపురుషుడు, జీవుడికి నాశనం లేదు. తర్వాత పురుషోత్తముడు, ఈ జీవుడి కంటే ఉన్నతమైన వాడు సాక్షాత్తు పరమాత్మ. పరమాత్మ యొక్క అంశేమో అక్షర పురుషుడు, పరమాత్మ ఏమో పురుషోత్తముడు. పరమాత్మకి అంశమైన జీవుడికి ఉన్న దేహమేమో క్షరపురుషుడు. అలాగా మూడు రకాల పురుషుల గురించి చెప్పడం జరిగింది భగవద్గీతలో. అలాంటి పురుషోత్తముడిని తెలుసుకోవడం, గురువుగారి భాషలో ఏంటంటే, నరుడు నారాయణుడు గా మారటం. నరుడు అంటే జీవుడు, నారాయణుడిగా అవటం. ఇవన్నీ అవ్వాలంటే ఏంటి ముఖ్యమైనది? దేహం అనేది చాలా ముఖ్యమైనది. దేహం లేకపోతే ఈ సాధనలన్నీ జరగవు. దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాలని కోరుకుంటారు అని చాలాసార్లు మీరు మాస్టర్ ద్వారా వినుంటారు. ఎందుకంటే ఈ మానవ దేహం వల్ల మాత్రమే త్రూ దిస్ ఫిజికల్ బాడీ మనం భగవంతుణ్ణి తెలుసుకోగలం, వేరే రకంగా తెలుసుకోలేము. అందుకని ఈ శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్తారు. శరీరం అనేది ఎందుకంటే ధర్మ సాధనము. ప్రతి ధర్మము అనేది అంటే ఏది ధరిస్తారో దాన్ని ధర్మం అంటారు. ఏది ధరించడం అంటే రాముడు ఉన్నాడు, ఆయన శరీరం మొత్తం కూడా ధర్మమే. అలాగే కృష్ణుడు ఉన్నాడు, ఆయన ఒక ధర్మాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చారు. ఇలాగా అవతార పురుషులందరూ కూడా భగవత్ తత్వాన్ని భూమి మీద ప్రతిష్ఠింపజేశారు. అలాగే మనం కూడా అవతార పురుషులమే అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరో అవతార పురుషుడు కాదు, ప్రతి ఒక్కడు కూడా కారణ జన్ములే. ప్రతి వాళ్ళు ఆ భగవంతుడు అవతారమే, కాకపోతే మనం అది దృష్టిలో పెట్టుకోవట్లేదు కాబట్టి అలా ఉన్నాం. అందుకని మహాత్ములు ఏం చెప్తారంటే నన్ను అవతారం అంటే నన్ను హేళన చేసినట్టు అంటుంటారు కొందరు. ఎందుకు? వాళ్ళు పూర్తిగా పరమాత్మతో ఐక్యమయ్యాను కాబట్టి. అవతారం ఏం చేస్తుందంటే ఆ పని అయిపోగానే పక్కకి తప్పుకుంటుంది. ఇది తెలుసుకున్న తర్వాత మనం నేను క్షరపురుషుడైన ఈ దేహం కాదు అక్షరపురుషుణ్ణి అని తెలుసుకోవాలి. అంటే నేను జీవుడిని. ఈ జీవుడి దగ్గర తెలుసుకుని ఆగిపోకూడదు. జీవుడు దేవుడు వేరు కాదు, జీవుడు దేవుడు ఒకటే అని పూర్తి తాదాత్మ్యం చెందే వరకు మనం భగవంతుడు ఈ దేహంలోంచి భగవంతుడే పనిచేయాలి, ఇంక జీవుడు పనిచేయకుండా. అందుకని రమణ మహర్షి గారు 40 ఏళ్ల పాటు ఇంకా చేస్తూనే ఉన్నారు. మొట్టమొదట ఆయనకి 9 అయ్యేటప్పుడు ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నా కూడా మళ్లీ తీవ్రమైన తపస్సు చేశారు. ఎందుకంటే పూర్తిగా భగవంతుడితో తాను ఐక్యం అయిపోయేంత వరకు చేశారన్నమాట. అలాగా ఈ నేను ఏమిటి అనేది సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ప్రాథమికంగా అవి. ఇంకా మరి నేను ఆత్మనేనప్పుడు దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఆత్మ అనేది శరీరము ఇంద్రియాల కన్నా చాలా ఉన్నతమైనది. అది ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి, శరీరం కానీ ఇంద్రియాలు కానీ ఇవన్నీ, మనస్సు కానీ ప్రాణం కానీ. ఆత్మ లేదా జీవుడు ఎవడైతే ఉన్నాడో లోపల నేను నేను అంటాం. నేను ఉన్నంత వరకే సీతారాం అనే పేరు పెట్టబడిన ఈ శరీరం మాట్లాడుతుంది, పనులు చేస్తుంది, లేకపోతే ఏం చేయదు. అందుకని ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నంలో మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం కన్నా ఆత్మ చాలా ఉన్నతమైనది, ఇంద్రియాల కన్నా చాలా ఉన్నతమైనది, మనస్సు కన్నా చాలా ఉన్నతమైనది, ప్రాణం కన్నా ఉన్నతమైనది. ఇలాగా మనకు తెలిసిన ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికంటే ఇట్ ఈజ్ బియాండ్, ఇట్ ఈజ్ బియాండ్. అందుకని గురువుగారు ఏం చేశారంటే మొట్టమొదట ఇంట్రడక్షన్ లో అసలు భగవద్గీతలో అడుగుతాడు అర్జునుడు కృష్ణుణ్ణి, పాపం ఎందుకు చేస్తారు స్వామి అని. అంటే రజో రాగాత్మకం విద్ధి, రజస్సు అనే తత్వం మనందరిలో ఉంటుంది, రజోగుణం. అది పాపం జరిగేటట్టుగా ప్రేరేపించబడుతుంది, మనని ప్రేరేపిస్తుంది, ప్రేరేపించబడటం కాదు మనని ప్రేరేపిస్తుంది రజోగుణం వల్ల. రజోగుణం వల్ల వచ్చే చిక్కు ఏంటంటే వాడు ఒక అశ్వమేధం చేశాడంటే నేను 10 అశ్వమేధాలు చేస్తానంటాడు, వాడు 100 మందికి అన్నం పెట్టాడు వీడు 1000 మందికి పెట్టాడు. ఇలా పోటీతత్వం తప్ప రజోగుణం వల్ల వేరేది ఏమి ఉండదు. పోటీ గుణం ఉండడం సాధనకి సంబంధించినంత వరకు మంచిది కాదు. రజోగుణం ఎప్పుడు కావాలంటే ఒక పని చేయాలంటే రజోగుణం ఉండాలి కాబట్టి అంతవరకే దాని వాల్యూ, దాని యూటిలిటీ అంతవరకే, అంత గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆత్మదర్శన ప్రణాళికలో ఏం చేస్తాడు అంటే సాధన చేసి ఇందాక చెప్పుకున్నాము అక్షర పురుషుడి నుంచి నేను దేహం కాదనే జ్ఞానం సంపాదించి నేను క్షరపురుషుడి నుంచి సారీ నేను క్షరపురుషుణ్ణి కాదు అక్షరపురుషుణ్ణి, తర్వాత పురుషోత్తముణ్ణి అనే జ్ఞానం సంపాదించేంత వరకు సాధన జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఈ విరాట్ విశ్వంలో ఏదైతే ఉందో ఆ విశ్వ మొత్తంతో ఆ చేతనత్వంతో తన చేతనత్వాన్ని ఏకం చేయటం అనేది ఈ సాధనలో ఉన్న ముఖ్యమైన అంశం. నేను అనే దానికి అర్థం ఏంటంటే ఈ అనంతమైన ఈ చైతన్యం ఏదైతే ఉందో శుద్ధ చైతన్యం, దాన్ని మన వాళ్ళు ఎలా చెప్తారంటే సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. అలాగే సత్ చిత్ సత్యము జ్ఞానము అనంతము అని ఇంకోటి చెప్తారు. సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ అది ఉపనిషత్ వాక్యం. అలాగే సచ్చిత్ ఆనందం అని కూడా అదే. అందుకని ఈ సచ్చిదానందం అన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న ఆ పరమాత్మ యొక్క క్వాలిటీస్ అనమాట. వాటితో ఎప్పుడైనా సరే అది మళ్లీ మళ్లీ మనం భగవద్గీత ఎందుకు రిఫర్ చేస్తామంటే, అవ్యక్తం ఎవరైతే ఉన్నారో ఆ అవ్యక్తాన్ని పూజించే వాళ్ళ సంగతి ఏంటి, వ్యక్తమైన భగవంతుని పూజించే వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతాడు అర్జునుడు కృష్ణుడిని. అడిగితే అవ్యక్తాన్ని ఉపాసించడం చాలా కష్టం బాబు, అలా చేయకూను, వ్యక్తాన్నే ఉపాసించు అంటే మాస్టర్ జ్వాలాగుల్ లాంగ్వేజ్ లో ఏంటంటే, నువ్వు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తెలియని దాన్ని పట్టుకుంటే మనకు అసలు ఏమీ తెలియదు. తెలియని దాన్ని పట్టుకు ఎలా పట్టుకోగలం, అసలు తెలియని విషయాన్ని మనం ఏం పట్టుకుంటాం, ఏం పట్టుకోలేదు. కాబట్టి ఫ్రమ్ పర్టికులర్స్ టు జనరల్స్, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, అంటే మనకు తెలిసిన దాని నుంచి మనకు తెలియని దాని వైపు ప్రయాణం చేయడం అనేది మామూలుగా ఆధ్యాత్మిక జగత్తులో ఉండే ఒక సూత్రం. అందుకని మనకు తెలిసిందేమిటి, మనకు తెలియదేమిటి, ఈ రెండు తెలియాలి. మనకు తెలిసిందేంటి, నేను ఈ శరీరం. మనకు తెలియాల్సిందేంటి, నేను ఆత్మని తెలియాలి. సో ఒకటేమో తెలుసు, రెండో తెలియదు. ఏం తెలుసు, శరీరం ప్రస్తుతానికి నేను అనుకుంటున్నా అంతవరకు తెలుసు, మనస్సు నేను అనుకుంటున్నా తెలుసు, లేకపోతే ప్రాణం నేను అనుకుంటున్నా తెలుసు. ఎందుకు తెలుసు, ఎలా తెలుసు అంటే చిన్న ముళ్ళు కూర్చుకుని అనుకోండి, గిలగిల్లాడిపోతాం, అంటే ప్రాణం బాధ పెడుతుంటుంది. త్రూ మైండ్ అది మనకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడైతే అది వచ్చిందో మనం సాక్షిగా ఏమి చూడలేదు, అమ్మో నా ప్రాణం కాళ్ళు నొప్పి వేస్తుంది బాబోయ్ బాబోయ్ అని అడుస్తాం, లేదా కడుపు నొప్పి అనుకోండి బాధపడుతుంది, లేదా ఇంకోటి ప్రాబ్లం అంటే ఐడెంటిఫై అయ్యాం కాబట్టి. అదే రమణ మహర్షి గారు ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి బాడీతోటి, ఆయనకి ఆపరేషన్ చేస్తున్నా చూస్తూ ఉన్నాడు అంతే. అలాగా అదేమిటి, ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని అడుగుతారు, అంటే ఏం లేదు ఆ సమయంలో నేను అక్కడ లేను, నేను నేనుగా ఉన్నాను అంటాడు ఆయన. అది ఆత్మజ్ఞానం. శరీరం నేను కాదని ఫిజికల్ గా అందరికీ ఆయన ఎగ్జిబిట్ చేశారు ఆ జ్ఞానాన్ని. అలాగా అవ్వాలంటే మనకు ఏదన్నా ఒక సాధన ఉందా మన దగ్గర, ఏదన్నా ఒక ఉపకరణం ఉందా మన దగ్గర, ఏదన్నా ఒక పని చేయాలంటే ఇప్పుడు మాట్లాడాలి, అందరికి బాగా వినిపించాలంటే మైక్ పెట్టుకుంటే ఎక్కువగా వినిపిస్తుంది, దూరాన్ని చూడాలంటే టెలిస్కోప్ ఉంటే చూస్తుంది. అలాగే మనం నేను శరీరాన్ని కాదు ఆత్మని అని దర్శించడానికి మన దగ్గర ఏమన్నా ఒక టూల్ ఉందా అంటే ఏంటది, ఆ టూల్ మన మనస్సే. మనస్సు అనేదే మనకు టూల్ ఎవరికైనా సరే. ఈ మనస్సు ద్వారానే, ఈ మనస్సును ఉపయోగించుకునే మనం నేను భగవంతుడి యొక్క అంశని అని మొదట గుర్తిస్తాం, తర్వాత నేను భగవంతుణ్ణి, భగవంతుడు నేను వేరు కాదు ఒకటే అనే జ్ఞానం ఆ తర్వాత మనం పొందుతాం. అంటే ఈ మొత్తం అన్నిటినీ పొందటానికి మనకున్న ఉపకరణం మనస్సు. వివేకానందుడు అన్ని పుస్తకాలు రాసి దాంట్లో జిస్ట్గా చెప్తాడు, మూడు అక్షరాలే మొత్తం మ్యాజిక్ అంత, మనస్సు అంతే అంటాడు. అందుకని వివేకానంద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద చదివిన మనకు అర్థమయ్యేది ఏంటంటే మనస్సులోనే ఉంది సర్వస్వం. అది గీతలో ఏం చెప్తారంటే, మన ఏవ మనుష్యాణం బంధనం మోక్షం కారయేత్, అంటే మోక్షానికి కానీ బంధనానికి కాని కారణం మనస్సే. ఈ శ్లోకం కొంచెం ఏమన్నా పొరపాటు చెప్పాను, ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తాను. మన ఏవ మనుష్యాణం బంధనం మోక్ష కారణం అనుకుంటారు అంతే. అది మనస్సు ద్వారానే మనం ఈ బాడీతో ఐడెంటిఫై అయినా, మనస్సు ద్వారానే మనం నేను బలానా అని తెలుసుకున్నా. కాబట్టి మనస్సు చాలా 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 ముఖ్యం. ఇంతకీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే, ఈ మనస్సులో మూడు రకాల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మామూలుగా మనకు ఇంగ్లీష్లో మనం చూసుకుంటే లోవర్ మైండ్ హయ్యర్ మైండ్ అని కదా, కానీ గురువు గారు ఏం చేశారంటే దీన్ని మూడుగా విడగొట్టారు. మూడుగా విడగొట్టి వాటికి పేర్లు ఎలా పెట్టారంటే, మనస్సు యొక్క స్వరూపం ఏంటంటే ఇది ప్రవృత్త మనస్సుగా పనిచేస్తుంది. ఒకటి ప్రవృత్త మనస్సు, రెండు ప్రబుద్ధ మనస్సు, మూడు ఆధ్యాత్మ మనస్సు. ప్రవృత్తి అంటే అర్థం ఏంటంటే మన ఇంద్రియాల ద్వారా మన మనస్సు బయటికి వెళ్ళిపోవటం, వృత్తుల్లోకి వెళ్ళిపోవటం, బాగా భౌతిక జీవితం మాత్రమే అనే జీవించడం. దానిలో ఏమవుతుందంటే దీనికి ఇంకో పేరు ఏంటంటే గుప్త మనస్సు. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే మనలో లోపల లోపల దాక్కుని ఎవరికి చెప్పడానికి వీల్లేని ఆలోచనలు, ఎవరికి చెప్పని రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసులో ఆ పొరలో దాక్కుని ఉంటాయి. దాన్ని గుప్త మనస్సు అని, నిమ్న మనస్సు అని, సుప్త మనస్సు అని అంటాం. ఈ పశుపక్ష్యాదుల నుండి, పశువులు పక్షులు ఇవన్నీ క్రిమి కీటకాలు వీటన్నిటి నుండి వికసించని మానవుల వరకు, ఇంకా మానవ జీవితంలోకి అప్పుడే జంతు జీవితం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ల మనస్సుల వరకు, పశుపక్ష్యాదుల నుండి అప్పుడే జంతు స్థితి నుంచి మానవ స్థితికి వచ్చిన వాళ్ల మనస్సు వరకు ఉన్నదంతా కూడా ఈ ప్రవృత్త మనస్సే. ఇదే పనిచేస్తుంది. ఈ మనస్సు చేసే ఇంకో పని ఏంటంటే అన్నం అరగటం, శ్వాస కొట్టడం, ఇలా రకరకాల మన ఇన్వాలంటరీ ఫంక్షన్స్ కూడా ఇది చూస్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే మనం అలవాటు చేసుకునేవన్నీ దీని ద్వారానే జరుగుతాయి. మంచి అలవాటు చేసుకున్నా దీని ద్వారానే, చెడు అలవాటు చేసుకున్నా దీని ద్వారా, వ్యసనాలకి బానిసైనా దీని ద్వారానే. కాబట్టి ప్రవృత్త మనస్సు, గుప్త మనస్సు కానీ, సుప్త మనస్సు కానీ అంటాం. దీంట్లో రకరకాలన్నీ దాక్కుని ఉంటాయి. చీకటి కోణం అన్నమాట ఇది. మంచివి ఉండవు జనరల్గా, దీంట్లో అంతా చెడ్డవి ఉంటాయి. దాని తర్వాత ప్రబుద్ధ మనస్సు. ప్రబుద్ధ మనస్సు అంటే కొంచెం జాగృతమైందనమాట, కొంచెం అవేకండ్ అనమాట. అవేకండ్ మనసులో ఏమైనా ఉంటే ఆలోచన చేయటం, ఇది చేద్దాం అది చేద్దాం, క్లాస్ విందాం సినిమాకి వెళ్దాం, లేదా క్లాస్ విందాం మంచి సీరియల్ చూద్దామా ఆలోచన. అలాగే ఊహించడం, కొందరు బాగా ఊహించగలరు, బాగా ఊహించగలరు కాబట్టి పాటలు రాస్తారు, బాగా ఊహించి సినిమాలు తీస్తారు. క్రియేటివిటీ అంటాం మనం కొంత. ఆ ఊహించడం యాక్చువల్గా ఎందుకు ఇచ్చాడు మనకు భగవంతుడు అంటే, ఊహిస్తూ మనం భగవంతుడితో పాటు ఉన్నాం అనుకుంటూ మన సాధన చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు గురువుగారు గాయత్రి మంత్రం ఇచ్చారు, నాతో పాటు కలిసి చదవండి మీరు, ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినట్టు కాబట్టి 24 సార్లు చేయండి, 24,000 సార్లు చేసినట్టు అన్నారు. ఇదంతా బాగుంది. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఒకళ్ళు ఆన్సర్ చేయండి నాకు. గురువు గారు ఒక్క 24 సార్లు అంటే మనం 24,000 సార్లు చేసినట్టుగా వస్తుంది ఫలితం అంటే, ఆ శక్తిని దేనికోసం ఇచ్చారు ఆయన, మనం దేనికోసం వాడుతున్నాం, ఇది గుర్తుపెట్టుకుని చివరిలో నాకు ఆన్సర్ చెప్పండి. ఆయన సాక్షాత్తు ఆయన దగ్గర కూర్చుని, గురువు పూజ్య గురుదేవుల దగ్గర కూర్చుని మనం గాయత్రి జపం చేస్తున్నామని భావనతో చెయ్యాలి, వింటూ ఆ వారి వాయిస్ వింటూ. అలాగా ఊహించడం అనమాట. ముందరేమో వారి నుంచి వచ్చే గాయత్రి మంత్రం వింటున్నాం, ఇంకా ఏం చేయాలి, ఊహించడం. వారి దగ్గరే కూర్చుని మనం ఇచ్చేస్తున్నట్టుగా ఊహించాలి, అలాగే ఊహించడం. అలాగే తర్కం వాదించడం అనమాట, డిస్కషన్. అలాగే తర్కం అయిపోయిన తర్వాత నిర్ణయం, ఎస్ ఇది చేద్దాం అని నిర్ణయం తీసుకోవటం. తర్వాత రకరకాలుగా చమత్కారంగా మాట్లాడటం, ఒక దాంట్లో నైపుణ్యం తెచ్చుకోవటం, ఒక దాంట్లో అనుభవం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రబుద్ధ మనస్సులోకి వస్తాయి. ఈ ప్రబుద్ధ మనస్సు వెళ్ళిపోయిన తర్వాత మూడో స్టెప్లో ఆధ్యాత్మ మనస్సు అన్నారు. ఈ ఆధ్యాత్మ మనస్సు అన్నిటికంటే చాలా ఉత్కృష్టమైనది, చాలా విలువైనది, చాలా మంచిది. దీంట్లో ఏమిటంటే, ఇప్పుడు మనం వింటున్న గురువు గారు రాసిందే చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఈ పుస్తకం చదువుతున్నారంటేనే మీకు ఆధ్యాత్మిక మనస్సు ఉంది, లేకపోతే చదవరు. నేను ఏమిటి అనే పుస్తకం చదువుతున్నారంటే మీకు ప్రస్తుతం మీ మనస్సు ఆధ్యాత్మిక మనస్సు పనిచేస్తుంది కాబట్టి చదువుతున్నారు. అదే ప్రబుద్ధ మనస్సు లేకపోతే ప్రవృత్త మనస్సు ఉంటే చదవరు అని క్లియర్గా ఇచ్చేశారు. ఈ ఆధ్యాత్మ మనస్సు ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి వచ్చేటట్టుగా ఉంటుంది దీంట్లో. అలాగే ఆత్మ ప్రేరణ. ప్రేరణ అంటే మనకు ఇది, మీరు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే అనుకోండి, ఫలానా వాళ్ళు నాకు ప్రేరణ. నిన్న మీలో కోటీశ్వరుడు ఎవరు, దాంట్లో ఒక అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఎందుకు మానేసిందంటే గాంధీ గారి సిద్ధాంతాలు నచ్చి, నేను ఒక్క పేదవాళ్ళకన్నా వాళ్ళ కుటుంబాన్ని నేను ఉద్ధరించగలను, ఐఏఎస్ పాస్ అయితే, అందుకని నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ మానేసి ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ అమ్మాయి జీవితం అంతా కూడా గాంధీ గారి ఇన్స్పిరేషన్ నాకు అని చెప్తుంది. అలాగా మనకు ప్రేరణ, గురుగారి జీవిత చరిత్ర ప్రేరణ, లేకపోతే ఇంకొకళ్ళ జీవిత చరిత్ర ప్రేరణ, ఇలాగా. తర్వాత ఈశ్వర సందేశం, భగవంతుడి సందేశం తెలుసుకోవాలి అనే ఆలోచన ఈ ఆధ్యాత్మ మనస్సు ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేకపోతే ఉండదు. అలాగే ప్రతిభ. ప్రతిభ అంటే మనం ఈ ఆత్మజ్ఞానం సంపాదించి తద్వారా జనాలు ఎక్కువ మందికి జనావళికి సేవ చేయటం అనే విషయంలో ప్రతిభ అన్నమాట. ఇవన్నీ కూడా ఆధ్యాత్మ మనస్సులో ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మ మనస్సులో ముఖ్యంగా ఉండేవి ఏంటంటే ప్రేమ, సానుభూతి, దయ, కరుణ, న్యాయం, నిష్ట, ఉదారత, ధర్మ ప్రవృత్తి, ఇంకా సత్యము, పవిత్రత, ఆత్మీయత మొదలైన అన్ని భావాలు భగవంతుడి ఏవైతే ఉన్నాయో దివ్య లక్షణాలు, దైవీ సంపత్తి అంటాం. ఆ దైవీ సంపత్తి అంతా కూడా మనకు ఆధ్యాత్మ మనసులో ఉంటుంది. అలాగే భగవంతుడి మీద భక్తి, అలాగే గూఢమైన తత్వాలు తెలుసుకోవడం, అవన్నీ కూడా దీనివల్లే మనకు తెలుస్తాయి. గూఢమైన తత్వం అంటే తత్వము అంటే ఏంటంటే తత్వం, అసలు విషయం ఏంటి, ఎస్సెన్స్ ఏంటి. తత్వము అంటే ఎస్సెన్స్ అనమాట. ఈ మొత్తాన్ని జిస్ట్ చెప్తే సారాంశం అంటాం చూసారా. అలాగా ఈ నేను ఏమిటి అనే దానికి ఎస్సెన్స్, మన ఆధ్యాత్మిక సిలబస్ మొత్తానికి ఎస్సెన్స్ ఇంతే, నేనేమిటి అని తెలుసుకోవడం. తెలిస్తే అన్ని తెలిసిందే. అలాంటి గూఢతత్వ రహస్యాలు తెలుసుకోవడం అక్కల్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మన జ్వాలాగులు గారి పుస్తకాలు చదువుతాం, అలాంటి అవన్నీ గూఢమైనవే అక్కల్ట్. ఆ అక్కల్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా తెలుసుకోవడానికి మనకు ఆధ్యాత్మ మనసు ఉంటేనే తెలుస్తుంది. ఇంకా ఈ ఆత్మస్వరూప దర్శనం ఎందుకు అంటే దీనివల్ల దైవీ సంపత్తి మనం పొందుతాం. దైవీ సంపత్తి అంటే దాని లక్షణాలు ఏమిటి అంటే, మీకు కొంచెం హోంవర్క్ ఏంటంటే భగవద్గీత యొక్క 16వ అధ్యాయం తీసి చూడండి. దైవ అసుర సంపద్ విభాగ యోగము అని ఉంటుంది. దాంట్లో దైవీ లక్షణాలు ఒక 4-5 శ్లోకాల్లో ఉంటాయి. ఇంకా అన్ని శ్లోకాలు అసుర లక్షణాలు ఉంటాయి. ఆ చాప్టర్ చదివితే మనకు దైవీ సంపత్తి అంటే ఏంటో తెలుస్తుంది, దైవీ ప్రకృతి అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ఎవరైతే నేను ఏమిటనే సాధన చేసి సాధిస్తారో వాళ్ళకి ఆత్మస్వరూప దర్శనం వల్ల వచ్చే లాభం ఏంటంటే దైవీ సంపత్తి వాళ్ళకి తెలుస్తుంది. దైవీ సంపత్తి వాళ్ళదవుతుంది, వాళ్ళ ప్రకృతి కాక దైవీ ప్రకృతిగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల యోగం సిద్ధిస్తుంది. యోగం సిద్ధించడం అంటే ఏంటంటే యోగ కర్మ సుకౌశలం అని భగవంతుడు ఇచ్చిన కమాండ్ ఏదైతే, ఒక సూత్రం ఏదైతే ఉందో దాన్ని మనం పాటించడానికి తగ్గట్టుగా మనం పనులన్నీ కూడా కౌశలంతో చేస్తాం. ఈ గురువుగారు ఇచ్చిన పని ఇది చాలా బాగా చేయగలడు వీడు. అలాగే ఈ పనే కాదు, ఫిజికల్ ఫీల్డ్లో పని కూడా బాగా చేస్తాడు అన్నమాట. ఇవన్నీ మనకు ఆత్మస్వరూప దర్శనం వల్ల ఏర్పడతాయి. అందుకని ఆత్మ దర్శన సాధనకు ఏం చేయాలంటే మనిషి మనస్సులోకి ప్రవేశించాలి, మానస లోకంలోకి ప్రవేశించాలి. మనకు ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఆ మెంటల్ బాడీలోకి మానసిక తలంలోకి ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఏం చేయాలి, మేల్కొని ఉన్నంతసేపు మనకు నిద్ర గురించి తెలియదు కాబట్టి ఏం చేస్తాం, చక్కగా పడుకోవడానికి అన్ని అరేంజ్ చేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, ఎండాకాలం అయితే మరి ఏసీ కూడా వేసుకుంటాం. వేసుకుని అమ్మాయి నిద్ర వస్తుందని చెప్పి నిద్ర కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాం. అప్పుడు మెల్లిగా నిద్ర ఎప్పుడప్పుడు వస్తుంది మనకు తెలియదు. ఇంకా నిద్ర వచ్చిన తర్వాత ఎవరన్నా పిలిచి ఏంటి నిద్రపోతున్నా అంటే ఊ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి నిద్రపోవట్లేదు. నిద్రపోతున్నాడు ఎక్కడన్నా నిద్రపోతుందని చెప్పడు కదా. అలాగే ఈ ఆత్మస్వరూప దర్శనం చేయడానికి మొట్టమొదట ఏం చేయాలంటే మనం మెంటల్ ప్లేన్లోకి మనం ప్రవేశించాలి కాబట్టి మానసిక తలంలోకి వెళ్లాలంటే ఫిజికల్ బాడీకి పూర్తి రెస్ట్ ఇవ్వాలి. దీన్ని గురువుగారు ఏం చెప్పారంటే చాలా ప్రశాంతంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా పడుకోండి ఫస్ట్, లేకపోతే ఈజీ చైర్లో కూర్చోండి, లేకపోతే చాలా హాయిగా శరీరం మొత్తం శిథిల స్థితి వచ్చేంత వరకు మీరు రెస్ట్ తీసుకోండి. ఈ శిథిల స్థితి అంటే యోగ నిద్ర అనే ఒక టెక్నిక్ ఉంది. ఆ యోగ నిద్రలో ఏం చేస్తామంటే బాడీ మొత్తం రిలాక్స్ రిలాక్స్ అని చెప్పి బాడీ అంతా రిలాక్స్ చేసుకుంటాం అనమాట, కాళ్ళ దగ్గర నుంచి తల వరకు. అలా రిలాక్స్ చేసుకుంటే బాడీలో కరెక్ట్గా రిలాక్స్ అయితే కనుక కాలు ఎక్కడుందో మనకు తెలియదు, చెయ్యి ఎక్కడుందో తెలియదు, అలాగే మొత్తం బాడీ గురించి ఏం తెలియదు, అంతా మాయమైపోతుంది. మాస్టర్ ఇచ్చారనుకుంటా యోగ నిద్ర అనేది, ఒకసారి చూడండి. ఈ శరీరం అంతా శిథిలం అయిపోయేంత వరకు మనం బాగా బాడీని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనస్సు మటుకు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది, బాడీ తెలియదు కానీ నిద్రపోం మనం. అప్పుడు యాక్టివ్గానే ఉంటాం. యాక్టివ్గా ఉంటూ గురువుగారు ఏమంటున్నారంటే సూర్య సమానమైన శక్తి కేంద్రాన్ని నేను, సూర్య సమానమైన శక్తి కేంద్రాన్ని నేను అంటే ఏమవుతోంది, సూర్యుడి వల్ల సూర్యుడితో పాటు కొన్ని గ్రహాలు సూర్యుడు మధ్యలో ఉంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలా తిరగటం వల్ల శక్తి ఉద్భవిస్తూ రకరకాల పనులు జరుగుతున్నాయి సృష్టిలో. అలాగే ఏమవుతుంది, ఎప్పుడైతే నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అనుభవించాము, ఈ శరీరం నేను కాదనేది బాగా దృఢమవుతుంది. ముందర అయిన తర్వాత నేను అనే భావన వల్లే అన్ని పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. సూర్యుడు ఉండటం వల్ల భూమి మీద వెలుగుపట్టడం, భూమికి సంబంధించిన రక్షణ ఏర్పడటం, రకరకాల కొన్ని సూక్ష్మజీవులు పోవటం, మొక్కలు పెరగడం, తిండి రావటం మనకందరికీ, అవి తిని మనం కొన్ని పనులు చేయటం, సృష్టికి పనికొచ్చేవి పనికిరానివి అన్ని చేస్తాం. అవన్నీ చేయడానికి ఒక్క సూర్యుడు ఒక వెలుగే కారణం. సూర్యుడు అక్కడి నుంచి ఊరికే వెలుగిస్తుంటాడు అంతే, కానీ ఒట్టి వెలుగు అనుకోకూడదు. ఇప్పుడు సూర్యుడి కిరణాల ద్వారా మన శరీరంతో పుట్టి, ఇలాంటి శరీరం మానవ శరీరంతో పుట్టి సాధన చేసుకుని మహాత్ములైన వాళ్ళందరూ కూడా సూర్యకిరణాలుగా అలా ఎప్పుడు భూమి మీదకి వస్తూ ఉంటారు. సూర్యుడి కిరణాలు మన మీద పడితే మనం ఆనందించాలి, బహ వేడికి వెళ్ళంతా చుట్టుమంటుంది అనుకోక్కర్లేదు అని ఎండలో జరగమని కాదు. సూర్యుడి కిరణాలు మన మీద పడుతున్నప్పుడు కిరణము అంటే శక్తి అని గుర్తుపెట్టుకోవాలి, కిరణము అంటే ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సూర్యుడి యొక్క ప్రజ్ఞ ఈ కిరణాల ద్వారా నాలోకి ప్రవేశిస్తోంది అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా సూర్య సమాన శక్తి కేంద్రం అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగు వల్లే ఈ సమస్తం నడుస్తుంది కాబట్టి నా నేను అనే భావం వల్ల సమస్తం నడుస్తోంది అనే జ్ఞానం మనకు వస్తుంది. ఇది ఎంత మనకు బాగా అనుభవంలోకి వస్తే అంతంతగా మనం శరీరం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు అనేవి తెలుస్తుంటాయి. అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. ఇలాగా వస్తూ మనం ఏం చేస్తామంటే ఈ భౌతికమైన దేహం కాకుండా నెక్స్ట్ మనకి ఇంకో శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంతో ఈ నేల మీద పడుకున్న లేకపోతే పరుపు మీద పడుకున్న మన శరీరాన్నే మనం చూస్తాం. ఇదేంటి అది అక్కడే ఉంది నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోవచ్చు. ఆ శరీరం అలా ఉండిపోతుంది కదలకుండా మనం చూస్తుంటాం. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటాం దీన్ని, ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ అంటారు కొందరు. పేర్లు ఏం పెట్టినా సూక్ష్మ శరీరంతో మనం మన స్థూల శరీరాన్ని చూస్తాం. అప్పటికీ కూడా మనం కాదు అది, ఏది సూక్ష్మ శరీరం చూస్తాం అంతే. భౌతికంగా చూడలేని వాటిని ఎన్నో దీని ద్వారా చూడచ్చు మనం. అంటే మామూలుగా ఫిజికల్గా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, పక్క గదిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే కనుక సూక్ష్మ శరీరంలో కనుక మనం ట్రాన్స్ఫర్ అయ్యి అదే ఆ బాడీతో పనిచేస్తూ ఉంటే ఈ గోడలు గబ్బులు ఏమి అంటారో ఎక్కడికన్నా ఎడగవచ్చు, ఏదన్నా చేయొచ్చు, చూడొచ్చు, చేయొచ్చు కూడా. ఈ స్థితిలో అంటే ఏ స్థితిలో మనం సూక్ష్మ జగత్తులోకి వెళ్ళి స్థూలంలో మన శరీరం పడి ఉండడాన్ని చూస్తున్నప్పుడు మనకు నిజంగా మృత్యు అంటే ఏంటో, ఆ మృత్యు కలిగితే వచ్చే అనుభవం ఏంటో అది తెలుస్తుంది. అప్పుడు పడుకున్న శరీరాన్ని మనం నేను వేరు శరీరం వేరని ఖచ్చితంగా చూస్తాం, విడివిడిగా చూస్తాం. అప్పుడు బాగా అర్థమవుతుంది శరీరం నేను కాదు. అందుకని ధ్యానావస్థలో ఏం చేయాలంటే ఆత్మస్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆత్మస్వరూపం మీద దృష్టి పెడితే ఏమవుతుందంటే ఆత్మస్వరూపం కానిది ఆటోమేటిక్గా పక్కకు పోతుంది. ఇప్పుడు మనం కెమెరా ఫోకస్ చేస్తూ ఉంటే సపోజ్ దూరంగా ఫోకస్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, దగ్గరగా ఉన్నవి ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది, అలాగే దగ్గరగా ఉన్నవి తీస్తుంటే దూరంగా బ్లర్ అయిపోతుంది. అలాగే మన ఫోకస్ మన అటెన్షన్ ఆత్మ మీదే ఉంటే ఆత్మ తప్ప మిగతా వాటి నుంచి మన అటెన్షన్ జారిపోతుంది. అలా కాకుండా దేహం మీద అటెన్షన్ ఉంచి ఉంటే ఆత్మ తప్పుకుంటుంది, ఆత్మ ఫోకస్లోకి రాదు. సో అదే ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుని నేను సూర్య సమానమైన శక్తి కేంద్రాన్ని నేను ఆత్మను అని భావన చేసుకుని అలా పడుకుంటే అప్పుడు మెల్లమెల్లిగా శరీరంలోంచి సూర్య సమాన శక్తి కేంద్రంలోకి వెళ్తాం మనం. పరిధిలో ఉన్నాం ప్రస్తుతం. పరిధి ఏంటి? శరీరం. కేంద్రం ఏంటి? హృదయంలో ఉన్న భగవంతుడి యొక్క అంశ. ఆ భగవంతుడి యొక్క అంశ ఎక్కడుంది? హృదయంలో ఒక బిందువులాగా ఉంటుంది. సో కేంద్రంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే కేంద్రాన్ని అన్నామో వెంటనే ఆటోమేటిక్గా మన బాడీలోంచి అంత ప్రజ్ఞ ఆ కేంద్రంలోకే వస్తుంది. ఆ కేంద్రం యొక్క లక్షణం చెప్తున్నారు గురువు గారు ఏమని, సూర్య సమాన శక్తి కేంద్రం అది, అది నేను అని. అప్పుడు ఖచ్చితంగా మనకు ప్రాక్టీస్ చేయగా చేయగా తెలిసేది ఏంటంటే నేను శరీరాన్ని కాదు, నేను అవినాశిని, నేను అఖండాన్ని, అఖండం అంటే ఖండించబడంది అంటే భోరు పగలు రాత్రి ఖండించబడ్డట్టు. పగలేమో అయిపోతే రాత్రి వస్తుంది, రాత్రి అయిపోతే పగలు వస్తుంది. అలాగే నిన్న ఇవాళ రేపు అది కూడా మూడు రకాలుగా ఖండించబడింది. అలా ఖండించబడకుండా ఒక్కటే అనేది ఏదైతే ఉందో ఏకం నేకం అంటే భగవంతుడు ఒక్కడు. కానీ విప్రులు ఏం చెప్తున్నారట, అనేక విధాలుగా చెప్తున్నారట. ఏకం విప్ర బహుధా వదంతి అంటాడు. ఏకం ఒక్కదాన్నే విప్రం విప్రులు బహుధా వదంతి చాలా రకాలుగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్కడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నది వాటికి ఒక్కటే. చిత్రంగా మురళీమోహన్ మొన్న పార్లమెంట్లో చెప్పాడు. అది పూర్తిగా ఆధ్యాత్మిక భాష అనమాట. అదేంటంటే నేను ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త అంటుంది, మా నాన్న ఉంటే కొడుకు అంటాడు, మా చెల్లెలు ఉంటే అన్న అంటుంది, మా అక్క ఉంటే తమ్ముడు అంటుంది, మా పిల్లలు నన్ను నా అన్న అంటారు, అలాగే మా ఇంట్లో పనివాళ్ళు నన్ను యజమాని అంటారు. కానీ నేను మురళీమోహన్ని, ఇంతమంది లేరు అక్కడ, ఒక్కడే ఉన్నాడు. అలాగా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, కానీ చూసిన వాడిని స్టేజర్ బట్టి చెప్తుంటాడు అనమాట. ఆ రకంగా మురళీమోహన్ గొప్ప ఆధ్యాత్మిక విషయం పార్లమెంట్లో చెప్పాడు. ఈ ధ్యానావస్థలో మనం ఆత్మస్వరూపం మెల్లిగా తెలుసుకుంటూ దేహం నుండి విడిపోవడం సాధన చేయాలి. ఇది సాధన చేస్తే వస్తుంది తప్ప నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మను కాదు, సారీ నేను శరీరాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, మనసుని కాదు అనుకుంటుంటే రాదు. నేను ఫలానా అంటే ఫలానా కానిది పోతుంది. దానికి కథ చెప్తారు కదా మనకు, ఈ సింహం పిల్ల గొర్రెల గుంపులో కలిసిపోతే ఇంకో సింహం చూసి ఇదేంటి ఇక్కడ ఉన్నావు అంటే నేను సింహాన్ని కాదు, నేను మేకని అంటే గొర్రెని అని చెప్తుంది. కాదు నువ్వు రా, నీ అసలు స్వరూపం చూపిస్తానని. అసలు స్వరూపాన్ని చూపించేసరికి అప్పుడు అవును నేను నీకులానే ఉన్నా, నేను సింహాన్ని ఒప్పుకుంటుంది అది. అలాగా మనం మన స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటే స్వరూపం కానిది ఆటోమేటిక్గా పక్కకు పోతుంది. కాబట్టి మన స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు గురువు గారు. దాని లక్షణాలు ఏంటంటే అవినాశి, నేను అవినాశిని, నేను అఖండాన్ని, నేను అచ్యుతుడను అంటే ముక్కలు చేయబట్టడానికి వీలు లేదు. చ్యుతి అంటే నశించడం, ముక్కలైపోవడం. అచ్యుతుడు అంటే ముక్కలు కానివాడు. తర్వాత అక్షయుడు, క్షయం అంటే అయిపోవడం, అక్షయం అంటే అయిపోకుండా ఎప్పుడు ఉండటం. నేను అమృత స్వరూపుణ్ణి, మృతము అంటే చచ్చిపోవడం, అమృతం అంటే ఎప్పుడూ ఉండడం, చిరంజీవిత్వం. నాకు నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని, నేను ప్రతిభని, నేను శక్తిని, ఆలోచనల యొక్క కేంద్రాన్ని, పరమాత్మ యొక్క అంశాన్ని. ఇవి దేహం అంతా శిథిలం చేసి అప్పుడు అనుకోవాల్సిన పదజాలం అనమాట. ఈ భావజాలం పట్టుకుంటే మనం గ్యారంటీగా శరీరం నేను కాదు అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గురువుగారు వాడిన ఇంకొక ముఖ్యమైనది ఉంది, అదేంటంటే ఏ ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వాన్ని అహం అంటారు. అహం ఏంటంటే అది అన్నిటికంటే గొప్పది. ఆ అన్నిటికంటే గొప్పదాన్ని ఏమన్నారంటే గురువు గారు అఖండ జ్యోతి అన్నారు. గురువు గారి పుస్తకం పేరే అఖండ జ్యోతి. అవునా, అఖండ జ్యోతి పుస్తకం పేరు పెట్టడంలో ఉన్న అర్థమే దేని గురించి చెప్తోంది అంటే అఖండ జ్యోతిలో వచ్చే ఆర్టికల్స్ అన్ని కూడా నేను గురించి చెప్తుంది. నేను అంటే అహం, అహం అంటే అన్నిటికంటే ఏదైతే గొప్పదో అది, పరమాత్మ అన్నిటికంటే గొప్ప. కాబట్టి అఖండ జ్యోతిలో అన్ని పరమాత్మ గురించే ఉంటాయి. ఆ అఖండ జ్యోతిలో వేసే మొట్టమొదటి పేజీలో వేసే అట్ట మీద ఉన్న బొమ్మతో సహా వాటి యొక్క విశేషాలు అవన్నీ కూడా మనం ఇంకొక రోజు ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు చెప్పుకుందాం. గురువు గారు ఇచ్చినవి అవి. ఆ పైన వేసిన ఒకసారేమో ఇలా శంఖం ఊస్తూ శంఖారావం కృష్ణుడు, ఇంకొకసారి రుద్రుడు తాండము, ఇలాంటి రకరకాల బొమ్మలు వేసిన ఉన్నాయి అఖండ జ్యోతులు. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఆ టైంలో అవి ఎందుకు వేశారు, ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చారు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా ఇదే. అఖండ జ్యోతి మాసపత్రిక ఏదైతే ఉందో గురువుగారి నుంచి వచ్చేది. దాని లక్షణం ఏంటంటే అహం, అహం అంటే అఖండ జ్యోతి. అఖండ జ్యోతి ఏదైతే ఉందో అది భగవంతుడు. కాబట్టి మన ఇంటికి అఖండ జ్యోతి రోజు వస్తుందంటే అర్థం భగవంతుడిని మనం ప్రతి నెలా పిలుస్తున్నామని. గురువుగారు ఆ అఖండ జ్యోతిలో రాసేవారు, నెల నెల మమ్మల్ని మీ ఇంటికి పిలవండి అని. నాకు హిందీ అంత బాగా రాకపోయినా మొట్టమొదట కొనుక్కొని చదివి ఎలాగలాగ అర్థం చేసుకోవడమేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అఖండ జ్యోతి అంటే పరమాత్మని గురించి మాత్రమే చెప్తుంది కాబట్టి దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు అలాంటివి ఉండవు. ఇంకా రెండో దాంట్లోకి వచ్చేసరికి అంటే ఇప్పుడు చెప్పుకుంది శరీరం శిథిలం అయిపోవటం, నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అని ధ్యానం చేసుకోవటం, భావించడం బాగా. ఇది అయిన తర్వాత రెండో స్టెప్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనస్సులో గల గుప్త శక్తులన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు అని తెలిసిందో మరి శరీరం కాకపోతే ఇంకేమిటి నేనే. ఇప్పుడు ఆ నేను ఏం చేయాలో తెలుస్తుందన్నమాట. నేను ఏం చేయాలంటే సపోజ్ నేను మాట్లాడాలి, మీరందరికీ నేను మాట్లాడేది వినిపించాలి అంటే ఏం చేయాలి, నా దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి, దీనికి మళ్ళీ నెట్ కనెక్షన్ ఉండాలి, మళ్ళీ మనం స్కైప్లో కలుసుకోవాలి, ఇన్ని ఉంటేనే నేను మాట్లాడింది మీకు, మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. అలాగా నేను శరీరాన్ని కాదు, నేను ప్రాణాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని, నేను ఆత్మను, ఈయన జ్ఞానం సంపాదించిన వాడు. ఇప్పుడు వీడు ఏం చేయాలి అంటే వాడికి జ్ఞానం ఇవ్వబడుతుంది, ప్లాన్ ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చిన ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వాడికి మళ్ళీ అదే మనస్సుని వాడుకోవాలి, ఆ ఆధ్యాత్మ మనస్సునే వాడుకుంటూ మనస్సులో గల గుప్త శక్తుల్ని బయటికి తీయాలి. సో నేను శరీరాన్ని కాదు ఆత్మనే అని వచ్చినంత మాత్రాన ఇంకా అయిపోలేదు గోళం సాధనం. అదేంటంటే మనస్సును పూర్తిగా తన వశంలోకి తెచ్చుకోవాలి, ఆ మనస్సులో ఉన్న శక్తులన్నింటినీ జాగృతం చేయాలి. ఈ మనస్సులో ఉన్న శక్తులను జాగృతం చేయటమే ఒక వ్యక్తిలో మనస్సు ఏదైతే ఉందో. అలాగే మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని మెడిటేషన్ చార్ట్ వీటిల్లో ఆ ఇచ్చే చార్ట్ మొత్తం కూడా అనుపాదక, ఆది వరకు ఉన్నది ఏదైతే ఉందో ఆది అనుపాదక, ఏడు ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంతే, దాని మీద కాస్మిక్ యాస్ట్రల్ ప్లేన్ ఉంటుంది, దానిపైన కాస్మిక్ మెంటల్ ప్లేన్ ఉంటుంది. ఆ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో దేవతలందరూ ఉంటారు, దేవతలందరూ ఉండి ఆ దేవతలు మన మనస్సుతో సంబంధం ఏర్పరచుకోవడానికి రెడీగా ఉంటారు. మనం మనస్సుతో సంబంధం ఏర్పరచుకోవడానికి ఏం చేయాలి, మనం ఆ మనస్సును ఉపయోగించుకోవాలి. మనస్సును ఉపయోగించుకోవాలంటే దేవతలతో సంబంధం పెట్టుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఎలాగైతే టెలిఫోన్ నెంబర్ ఉండి మనం ఆ టెలిఫోన్ నెంబర్ తెలిసి డయల్ చేస్తే మనకు ఆ అవతల వ్యక్తికి ఎలా కనెక్షన్ వస్తుందో అలాగా ఒక దేవతకి ఒక టెలిఫోన్ నెంబర్ లాగా ఒక మంత్రం ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది. అవన్నీ ఉపయోగించి ఆ దేవతతోటి మనం సంబంధం ఏర్పరచుకోవచ్చు. అలా సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే మనసులో ఉన్న గుప్తమైన శక్తులు జాగృతం అవుతాయి. గుప్తమైన శక్తులు జాగృతం అవటం వల్ల లోక కళ్యాణం కోసం వీటిని ఉపయోగిస్తాం. అప్పుడు గురువుల యొక్క వాణిని కూడా వింటాం, ఆ గురువుల వాణిని అనుసరించి ఎలాగైతే పూజ్య గురుదేవులకి వారి గురువు గారు కనిపించి లోక కళ్యాణం కోసం ఈ పనులన్నీ చేయాలి బాబు అంటే ఆయన ఒప్పుకొని చేస్తారు. అప్పుడు అనేక మంది ఋషుల పరంపర అంతా కూడా ఋషి సమూహాలన్నీ కూడా గురువు గారికి వాళ్ళ హిమాలయాల్లో వాళ్లతో పాటు గురువు గారు కూడా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరూ మన పూజ్య గురుదేవులతో ఉండి మేము కూడా నువ్వు చేసే కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహాయం చేస్తామన్నాం, వాళ్ళ పనులన్నీ చేసి పెడతానని గురువు గారు వాళ్ళకి మాట ఇవ్వటం, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఆ ఆధ్యాత్మ మనస్సు ఎప్పుడైతే పూర్తిగా జాగృతం అయ్యి ప్రేమ సానుభూతి దయ కరుణ న్యాయము నిష్ట ఉదారత ధర్మ ప్రవృత్తి సత్యము పవిత్రత ఆత్మీయత ఎలాగైతే ఉన్నాయో అవన్నీ అవి లోక కళ్యాణ గుణాలంటే అవన్నీ మన మనస్సులో ఉంటాయి. అవన్నీ భౌతిక జీవితంలో కూడా వ్యక్తపరిచేటట్టుగా మన మనస్సుని మనం పూర్తిగా మన అధీనంలో ఉంచుకొని వాటిని డెవలప్ చేసుకుని వ్యక్తీకరించాలి. అప్పుడు మనలో ఆత్మ కళ్యాణం ఏదైతే ఉందో, ఆధ్యాత్మ ప్రణాళిక ఏదైతే ఉందో అది బాగా సక్సెస్ఫుల్ గా జరిగినట్టు. దీనికి అందుకని ఏం చేశారంటే దీని సాధన ఏంటంటే నేను అవినాశి ఆత్మను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అని మొట్టమొదట అయిపోయిన తర్వాత సాధన రెండో దాంట్లోకి వచ్చేసరికి జనమానస పరిష్కారానికి ఏం కావాలి అంటే సవితాశక్తిధారలు కావాలి. సవితాశక్తిధారలు దేనికి, సవితాశక్తిధారలు ఏం చేస్తాయంటే సవిత అనే శక్తి సృష్టిలో అన్నిటినీ సవితే ప్రసవిస్తుంది బయటికి. అంటే సృష్టిలో ఏది బయట కనబడాలన్నా కూడా సవిత అనే శక్తి ద్వారానే వస్తాయి. ఆ శక్తితో మనం సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, మనం ఈ సృష్టిలో ప్రస్తుతం భూమి మీద, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ కనుక వర్క్ అనేది ఉంటే వేరే గ్రహాల మీద కానీ, ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాల్సిన జ్ఞానం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. వచ్చి దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో అంతా కూడా తెలుస్తుంది. అందుకని గాయత్రి మంత్రం అందరికీ చెప్పమనేది అది. గాయత్రి మంత్రం బాగా చేస్తే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. గాయత్రి మంత్రం చేస్తే మొట్టమొదట జరిగే ఎవరికైనా సరే లాభం ఏంటంటే గురు దర్శనం అవుతుంది. వాళ్ళ యొక్క అసలు గురువు ఎవరో ఆయన దర్శనం అవుతుంది గాయత్రి మంత్రం చేయటం వల్ల. అది ఎంతో మంది జీవితాల్లో 100% నిజం. ఆ తర్వాత ఏమవుతుందంటే, మనలో ఉన్న లోభం, మోహం, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. అన్ని రకాల దురలవాట్లు, అన్ని రకాల దురాలోచనలు వదిలిపోతాయి. ఎందుకు వదిలిపోతాయి? దురాలోచనలు కానీ దురలవాట్లు కానీ ఎక్కడ ఉంటాయంటే సుప్త మనస్సు, గుప్త మనస్సు, లేకపోతే ప్రవృత్త మనస్సులో ఉంటాయి. ఎప్పుడైతే సవితాశక్తి ధారలను మనం మన మనస్సులోని లోయెస్ట్ పోర్షన్లోకి ఆహ్వానించామో, ప్రవృత్త మనస్సులోకి ఆహ్వానించామప్పుడు, ఆ ప్రవృత్త మనస్సులోకి ఎలాగైతే వెలుతురు పడితే చీకటి పారిపోతుందో, మాయమైపోతుందో, అదంతా వెలుగుతో నిండిపోతుందో, అలాగ మన ప్రవృత్త మనస్సులోకి సవితాశక్తి ధారలు ప్రసరిస్తే ఏమవుతుందంటే, మనలో ఉన్న దురలవాట్లు, సిగరెట్ తాగడం దురలవాటు మానుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి అంటే, వాడంతటి వాడు అవతల వాడు చేసుకోలేకపోతే, మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, వింటున్న వాళ్ళు ఎవరన్నా కూడా, ఆ వ్యక్తి యొక్క ప్రవృత్త మనస్సులోకి సవితా కిరణాలు ప్రసరించాయి, వాళ్ళు దురలవాట్లు అన్నింటినీ తీసిపడేసాయి అనుకుంటే ఖచ్చితంగా వాడు సిగరెట్ తాగడం మానేస్తాడు. తాగుడికి బానిసైన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళు తెలియకుండానే ఇలాగా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు అడిగితే వాళ్ళు అడగకుండా చేయకూడదు. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే అడగకుండా చేయకూడదు. వాళ్ళు అడిగి మేము మానలేకపోతున్నాం, ఏమైనా సాయం చేస్తారంటే, ఓ దానికి ఏముంది, చేస్తే నువ్వు చేయనొచ్చు, లేకపోతే వాళ్ళకి చెప్పకుండా కామగా ఇంకో వారం రోజులు కనపడు, లేదా 10 రోజుల తర్వాత కనపడు. ఈ లోపల మనకు శ్రద్ధగా ఆ సవితాశక్తిదారులు ఫలానా వ్యక్తి యొక్క ప్రవృత్త మనస్సులో పడ్డాయి, అక్కడున్న అన్ని రకాల వ్యసనాలని తీసేసి అనుకుంటూ చాలు, మారిపోతాడు వాడు. తాగడు, సిగరెట్ తాగడు, చెడలవాట్లు ఉండే అన్ని మాయమే. ఈ రకంగా మనం జనమానస పరిష్కారానికి గురువు గారు కోరుకునేది ఏంటంటే, జనమానస పరిష్కారం, దానికి విచారక్రాంతి అభియానాన్ని ఇచ్చారు. అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానం సాధిస్తారో వాళ్ళని వాళ్ళ జ్ఞాన ప్రజ్ఞ అంటాం. అక్కడ ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము అనే స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞ అంటారు. పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది, ధ్యాన ధారణ సమాధులు మూడు ఒకేసారి జరిగితే దాన్ని ప్రజ్ఞ అంటాం. ఆ రకంగా ప్రజ్ఞాపుత్రులు కావాలి నాకు అని గురువు గారు అడిగినా, ఇది ప్రజ్ఞా పరివారము అని చెప్పినా, ప్రజ్ఞా మండలి ఏర్పాటు చేయాలి అన్నా, అక్కడ ప్రజ్ఞ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆత్మజ్ఞాన సంపన్నులు, ఆత్మజ్ఞానము లేకపోతే ఆత్మ సాక్షాత్కారము ఉన్నవారు అని అర్థం. అంత గొప్ప అర్థం ఉంటుంది దానికి. అందుకని మనం ప్రజ్ఞామండలి పెట్టాలి. ఓకే, ఆ ప్రజ్ఞామండలి పెట్టాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ప్రజ్ఞామండలిలో నేను సాధన చేయాలి, నేనేంటి అనే సాధన చేయాలి. అలాగే ఈ సమస్త బ్రహ్మాండం అంతా నిండి ఏదైతే ఉందో, అణువణువున ఎక్కడ సందు లేకుండా అంతటా ఉన్నదో, దాన్ని అహం అహం అంటారన్నమాట. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటంటే, ఈ అణువణువున సందు లేకుండా ఎక్కడ ఏదైతే నిండి ఉందో దాని పేరు బ్రహ్మము అయి ఉన్నది. అందుకని గురువు గారు అహం అంటే అఖండ జ్యోతిని పెట్టడం అంటే అర్థం, ఈ సమస్త బ్రహ్మాండం అంతా నిండి ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ పరమాత్మ శక్తి అఖండ జ్యోతి. అదే అఖండ జ్యోతి గురువు గారు వెలిగించారు. కాబట్టి మనం అఖండ జ్యోతి బొమ్మ చూస్తున్నా కూడా పరమాత్మను చూస్తున్నాను, అణువణువున అంతటా నిండి ఉన్న ఆ అఖండ జ్యోతి అయిన అహాన్ని చూస్తున్నాను అనుకోవాలి. అలాగే ఇంకా ఓపిక ఉంటే కనుక, కొంచెం గట్స్ ఉంటే ఈ సాధన కూడా చేయొచ్చు. నేను అఖండ జ్యోతిని, గట్స్ ఏం అక్కర్లేదు అలా అనుకుంటే మెల్లిగా మనలో మార్పు వస్తుంది. నేను అఖండ జ్యోతిని అని ధ్యానం చేయొచ్చు. అంటే 2-3 సార్లు అనుకోవడం, కళ్ళు మూసి కూర్చోవడం తెలుస్తుంది. అలాగ ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి నుండి పోషణ అంతా స్వీకరిస్తుందో. చిన్న పిల్లాడు ఉన్నాడనుకోండి, మరి పోషణ ఎవరు చేస్తారు? ఒక వాడంతటా వాడు ఉద్యోగం చేసి సంపాదించిన తల్లిదండ్రులే చేస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా తల్లి వాడికి ఏ టైంకి ఏం కావాలో అవన్నీ పోషణ అనే కార్యక్రమం అంతా కూడా తల్లి చూస్తుంది. అలాగా మనం కూడా నేను నేను అని తెలుసుకున్నా కూడా ఇంకా మనం స్వతంత్రులం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పరమాత్మ మీద ఆధారపడిన వాళ్ళము, మనము పరతంత్రులమే, ఆత్మతంత్రులం అన్నమాట. ఆత్మ పరమాత్మ నుండి శక్తిని గ్రహిస్తోంది. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, సూర్య సమాన శక్తి కేంద్రాన్ని ఆ భగవంతుడి నుంచి శక్తి గ్రహిస్తున్నాను అని తెలుసుకోవాలి. మెల్లిగా పరమాత్మ నుంచి శక్తి గ్రహించడం అంటే, ఇప్పుడు ఒక ఒక గిన్నెలో వేడి నీళ్లు, ఒక గిన్నెలో చల్లనీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ చల్లనీళ్లు వేడి నీళ్లు కలుపుతుంటే ఏమవుతుంది? రెండు ఈక్వల్ స్టేజ్కి వచ్చేంతరం కలుపుతుంటే వేడి నీళ్లేమో చల్లగా, చల్లనీళ్ళేమో వేడిగా, రెండు సమాన స్థితికి వచ్చేస్తాయి. అలాగా పరమాత్మ నుంచి నేను శక్తి గ్రహిస్తున్నాను అనుకుంటున్న కొద్దీ ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా ఎనర్జీ ఫ్లోస్ డౌన్ టు ది లోవర్ లెవెల్స్, హయ్యర్ లెవెల్స్లోంచి ఎనర్జీ లోవర్ లెవెల్స్లోకి ప్రయాణిస్తుంది. కాబట్టి నేను పరమాత్మ నుండి శక్తి గ్రహిస్తున్నాను, నేను అఖండ జ్యోతిని అని ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటాం, మెల్లిగా మనకు పరమాత్మ నుంచి శక్తి మనలో ఇంకా 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 పెరిగి 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 చివరికి మనము పరమాత్మ స్థితికి తేడా లేని స్థితికి వస్తామన్నమాట. ఈ స్థితి గురించి గురువు గారు చెప్తున్నారు. ఆ స్థితి అహం అంటే, ఆ స్థితి అహం బ్రహ్మాస్మి అంటే, ఆ స్థితి అఖండ జ్యోతి అంటే. దీనికి ఏం చేయమన్నారంటే, విశాల విశ్వం అంతా ఒక పెద్ద చైతన్య సముద్రంగా భావించాలి. చైతన్యం అంటే అలా స్పార్క్ అనమాట, మంచి ఉత్సాహంతో పని చేయాలనే ఓ శక్తితోటి. ఏ పని అంటే భగవంతుడి పని. అలాగే ఓ చైతన్య సముద్రంగా భావించాలి. తర్వాత అన్నిటికీ మూలమైన ఒకటే శక్తి ఉంది, అదే పరమాత్మ. సమస్త లోకాలకు మూలమైన శక్తి ఒక్కటే, అది పరమాత్మ, అదే పరబ్రహ్మ. దాని నీడలో మేమందరం ఉన్నాం, దాని ఛత్రఛాయలో ఈ జీవులందరూ ఉన్నారు. అది ఒక పెద్ద గుడ్డ అనమాట. ఇప్పుడు మనం దోమతెర వేసుకుని మంచానికి పడుకున్నాం అనుకోండి, దోమతెర మన చుట్టూ ఉంటుంది, లోపల ఉంటాం మనం. అలాగా భగవంతుడు మన చుట్టూ ఉన్నాడు, ఆయన ఛత్రఛాయలో మనం ఉన్నాం. ఒక పెద్ద గొడుగు వేసుకుంటే ఒక పెద్ద అంబ్రల్లా షామియాన అని ఉంటుంది, అంబ్రల్లా షామియానలో మనం దూరి కూర్చున్నాం అనుకోండి, మన చుట్టూ మనందరం ఆ షామియానలోకి ఇమిడిపోతాం. అలాగా భగవంతుడు అనేది ఒక పెద్ద వస్త్రం అనుకుంటే, ఆ వస్త్రాన్ని కింద మనం, ఆ వస్త్రాన్ని కప్పుకుని మనం కూర్చున్నాం అని భావన చేయమన్నారు. వస్త్రం ఏం చేస్తుంది? మనకు రక్షణ ఇస్తుంది. అలాగా భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నాం అని భావన చెయ్యాలి. దీనివల్ల ఏమవుతుందంటే, భగవంతుడికి ఒక నామం ఏంటంటే దిగంబరుడు. దిగంబరుడు అంటే మామూలుగా చెప్పుకునే అర్థం ఏంటంటే బట్టలు లేనివాడు కాదు, బట్టలు లేనివాడే ఒక అర్థం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. దిక్ ప్లస్ అంబరము, దిక్ అంటే దిక్కులు, అంబరం అంటే ఆకాశం. ఈ ఎనిమిది దిక్కులు ఉన్నాయి కదా, ఎనిమిది దిక్కులు, పైన ఒకటి కింద ఒకటి, మొత్తం పది. ఇవే శరీరంగా కలవాడు, ఇవే వస్త్రముగా కలవాడు భగవంతుడు. దిగంబరుడు అంటే దిక్కులనే వస్త్రంగా కలవాడు. అష్టదిక్కులు, పైన ఒకటి కింద ఒకటి, మొత్తం పది. ఈ పది దిక్కులే భగవంతుడి యొక్క వస్త్రంట. అందుకని మనకు పురుష సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అత్యతిష్ట దశాంగుళం, అత్యతిష్ట, అతను పది అంగుళాలకి దాటి ఉన్నట్టు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏవైతే ఉన్నాయి, అష్టదిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం, ఊర్ధ్వం, అధోభాగం. మనం గాయత్రి యజ్ఞం చేసిన తర్వాత ఈ మంత్రం చెప్తాను చూసారా, పూర్వే రక్షతు వారాహ, ఆగ్నేయం, వరుడధ్వజ, ఇక్కడ కూడా పది వస్తాయి. ఆ పదిని దాటినవాడు, ఎందుకంటే శరీరం కంటే శరీరంలో ఉన్నవాడు అతీతుడు కదా. అలాగే భగవంతుడు, ఈ ఆకాశం ఆయన యొక్క శరీరం. శరీరం అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే భగవంతుడు శరీరంలో ఉన్నాం. మనందరం ఆకాశంలో ఉన్నాం, మనం ఆకాశంలోనే ఉంటాం, ఆకాశంలోనే తింటాం, ఆకాశంలోనే పడుకుంటాం, ఆకాశంలోనే అన్నీ చేస్తాం. కానీ ఆకాశం పరబ్రహ్మ శరీరం అని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోం, గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకు ఆయనతోటి కనెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, కాసేపు కళ్ళు మూసుకుందాం అని కరెక్టే, కానీ ఎక్కడో కాదు, మనం భగవంతుడిలోనే ఉన్నాం, భగవంతుడితోనే ఉన్నాం, భగవంతుడి దగ్గరే ఉన్నాం, కానీ మనం గుర్తించటం లేదు. అంటే మనకు రూపీ వాల్యూ తెలియదు అనుకోండి, జేబులో 100 రూపాయలు పెట్టాడు ఎవరు, ఏం చేసుకోవాలి తెలియదు. చింపి పడేయచ్చు లేదా రోడ్డు మీద పడేయచ్చు. అలాగే డాలర్స్ ఇచ్చారు మనం ఎప్పుడు చూడండి డాలర్, సపోజ్ ఆస్ట్రేలియన్ డాలర్ నేను చూడలేదు, అమెరికన్ డాలర్ చూసే కదా. అది కనుక ఇస్తే జోలో పెట్టుకున్నాం అనుకోండి, ఇదేదో పిచ్చికాయదని పడేయచ్చు. అంటే మన దగ్గర ఉన్న, మనకు అత్యంత సమీపంగా ఉన్న, మనం ముట్టుకోవడానికి వాడుకోవడానికి వీలుగా ఉన్న దాని ఉపయోగము, దాని వినియోగము మనకు తెలియకపోతే మనం ఏమి దానికి మనకు నో కనెక్షన్. అలాగే భగవంతుడు ఆకాశము భగవంతుడి యొక్క శరీరము అని ఉపనిషత్తు చెప్తోంది. మనం ఆ విషయం తెలియదు కాబట్టి మనం ఆకాశంలో నడుస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, టీవీ చూస్తున్నా, ఏం చేస్తున్నా ఆకాశంలోనే చేయాలి, ఇంకోలా చేయలేము. అలా చేస్తూ కూడా మనం భగవంతుడిని చూడలేకూడదు, ఎందుకంటే మనకు ఆ దృష్టి లేదు కాబట్టి. జస్ట్ మన దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు. ఆ దృష్టి కాస్త మార్చుకుంటే భగవంతుడితో ఎప్పుడు ఉన్నామనే ఒక జ్ఞానం మనకు వస్తుంది. అందుకని దీనికి ఏం చెప్పారంటే రెండే స్టెప్స్ చెప్పారు. ఈ మూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ మూలమైన శక్తి ఒక్కటే. ఆ ఒక్కటే శక్తి గురించి మనం సాధన చేయాలంటే ఏవేమి కనిపిస్తున్నాయో అవన్నీ నేను అని ధ్యానం చేయాలి. మనకేం కనిపిస్తున్నాయి? నాకు ఎదురుకుండా ల్యాప్టాప్ కనిపిస్తుంది, నేను ల్యాప్టాప్ని అని ధ్యానం చేయొచ్చు. నేను దిండుని, లేదా కుర్చీని, లేదా చెట్టుని, లేదా ఒక పెద్ద కొండని, లేదా హిమాలయాలు నేను, లేదా ఈ భూమి అంతా నేనే అని ధ్యానం చేయొచ్చు. దానికి ఏమంటారంటే స్థూలం ఎక్కడెక్కడ కనిపిస్తుందో అదంతా నేను ఒకటే ఉన్నాను దాంతో. మొట్టమొదట ఏమన్నారు, ఈ శరీరం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ మనసు కాదు, నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అని చెప్తారు. దాన్ని ఆత్మజ్ఞానము అంటాం. రెండో స్టెప్లో ఏం చెప్తున్నారంటే బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నారు. ఆత్మజ్ఞానం చెప్తోంది ఏంటి, ఈ భౌతికమైన ఏవి కాదు, నువ్వు వీటన్నిటికీ అతీతమైన వాడివి, నువ్వు సాక్షాత్తు సూర్య సమాన శక్తి పరమాత్మ యొక్క అంశవి అని చెప్తూ రెండో స్టెప్లో ఆ పరమాత్మ నుంచే, ఆ సూర్యుడి కిరణాల నుంచే ఈ భూమి, ఈ మిగతా గ్రహాలు వచ్చాయి. సూర్యుడి కిరణాల నుంచే మనం అందరం పుట్టాం కాబట్టి ఈ కనిపిస్తున్నదంతా కూడా సూర్య సమాన శక్తి కేంద్రం యొక్క విస్తరణయే, దాని యొక్క వ్యాపకత్వమే ఇదంతా. దాని నుంచి వచ్చిన వాళ్లమే మనం అందరం కూడా. వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ ది సన్. కాబట్టి మనం స్థూలమంతా నేనే, నెక్స్ట్ సూక్ష్మమంతా నేనే. ఈ మనస్సు ఓ పెద్ద విశ్వ మనస్సులో ఒక భాగం. ఇలాగా మూడు స్టెప్పుల్లో ధ్యానం చేస్తున్నారు. చేయటం వల్ల ఏమవుతుందంటే కనిపించిందంతా కూడా భగవంతుడే, భగవంతుడు కాక ఇంకొకటి లేదు. అప్పుడు దాన్ని అహం, అప్పుడు దాన్ని అఖండము, అప్పుడు దాన్ని అనంతము, అత్యుతము, అక్షయము, అప్పుడు దాన్ని అఖండ జ్యోతి అంటాం. అలాంటి అహాన్ని మనం దర్శించాలి అంటే గురువుగారు చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు ఈ ఆత్మజ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ, ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ చెప్పుకుందాం, నేను శరీరాన్ని కాదు, నేను పరమాత్మ యొక్క అంశను ఆత్మ. తర్వాత దాన్ని ఆత్మజ్ఞానం అంటే ఈ సృష్టిలో కనిపిస్తున్న ప్రతి వస్తువు ఆ పరమాత్మ యొక్క అంశే, నేనే కాదు, అవి కూడా పరమాత్మ అంశే. ఒక చెట్టు కూడా పరమాత్మ అంశే, ఒక పిల్లి పరమాత్మ అంశే, ఒక చీమ పరమాత్మ అంశే, ఒక తేలు, ఒక పాము, ఒక ఎవడో దుష్టుడు ఉన్నాడు, ఆ దుష్టుడు కూడా పరమాత్మ అంశే అని గుర్తొస్తున్నాం. అలాగే మనకు భయంకరమైన రోగాలు కలిగించే కీటకం దాని ఏమంటారు, వైరస్లు ఉన్నాయండి బాబు అని కొంత భయపడుతుంది. ఇప్పుడు ఎబోలా, ఎబోలా గురించి అమెరికాలో తెగ హడావుడు పెడిపోతున్నారు. ఆ ఎబోలా వచ్చేటట్టు చేసే క్రిమి కూడా భగవంతుడి అవతారమే అని మనం ఖచ్చితంగా దర్శించగలిగితే మనల్ని అది ఏం చేయలేదు. ఎవరికైనా చేసినా కూడా వాళ్ళకు కూడా అలా రోగం తగ్గిపోతుంది అది ఇలా భావిస్తే. అందుకని అది బ్రహ్మజ్ఞానం అన్నమాట. బ్రహ్మజ్ఞానం వల్ల సృష్టిలో కనిపిస్తున్న సమస్తము ఆ పరమాత్మయే తప్ప ఇంకోటి కాదు. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని చెప్పిన పురుష సూక్తంలో ఉన్న జ్ఞానం వీడికి అనుభవంలోకి వస్తుంది. వచ్చినప్పుడు వాడిని ఆ రకమైన జ్ఞానం వచ్చిన వాడిని ప్రజ్ఞ గలవాడు అంటాం. గురుదేవులు కోరుకున్న ప్రజ్ఞాపుత్రుడు, ప్రజ్ఞా పరివారము అంటే ఈ రకమైన ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన సంపన్నులు అని అర్థం. అలాంటి ప్రజ్ఞాపుత్రుల స్వాభావిక లక్షణం ఏమిటై ఉండాలి? ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత సులభంగా అన్నిటి సారాంశంగా చెప్పుకోవాలంటే సహజమైన జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, అది నిజమైన జ్ఞానం. అంటే సహజమైన జ్ఞానం అంటే ఎవరో చెప్పింది కాకుండా వాళ్ళంతా వాళ్ళని తెలుస్తుందన్నమాట. అలాగే అది నిజమైన జ్ఞానం, మళ్ళీ దాంట్లో పొరపాట్లు ఏమి ఉండవు, ఖచ్చితంగా అది రైట్ అంతే. అలాగే ఇంకా భౌతికంగా వాళ్ళ నుంచి మనకు కనిపించేది వాళ్ళలో హృదయం అంతా ప్రేమతో నిండి ఉంటుంది, దయతోటి, సానుభూతితోటి, సత్వంతోటి, ఉదారత, ఈ లక్షణాలన్నీ ప్రజ్ఞాపుత్రుల్లో ఉంటాయి. కాబట్టి ప్రజ్ఞాపుత్రులు అని మనం గనక చొక్కా మీద ముద్ర వేసుకుని ప్రజ్ఞాపుత్రుడు గాయత్రి బరువు ఆంధ్రప్రదేశ్ అని కొట్టించుకున్నా ఉంటే ఈ లక్షణాలు ఉండి తీరాలి. ఈ రకమైన లక్షణాలు రావాలంటే గురువు గారు చెప్పిన సాధన చేసి తీరాలి. ఈ రకంగా నేను ఏమిటి అని మాస్టర్ చివరిగా చదవమన్న పుస్తకాల్లో మొదటి పుస్తకం నేను ఏమిటి. ఆ నేను ఏమిటి చదివి దాంట్లో ఉన్న సాధనలు చేసి మనం ప్రజ్ఞాపుత్రులుగా ఎదగటం అనేదే గురుదేవులకి ఏ వ్యక్తి అయినా ఏ శిష్యుడైనా ఇవ్వగలిగిన గురుదక్షిణ. అందుకని గురుదక్షిణ ఎవరన్నా ఇవ్వాలని మనసులో అనుకుంటే నా జేబులో 100 రూపాయలు ఇస్తాం అంటే ఉపయోగం ఏం లేదు, నేను ప్రజ్ఞాపుత్రుడిగా అవుతాను అనే సంకల్పం తీసుకోవడమే. ఆ సంకల్పాన్ని దీక్షగా చేసి ప్రజ్ఞాపుత్రుడిగా తను తయారయ్యి ఆ ప్రజ్ఞని ఇంకో 100 మందికి దీపం వెలిగితే 1 కోటి దీపాలు వెలిగించినా ఆ దీపం అలాగే ఉంటుంది, ఏమి మారదు. అలాగా మనం ఆత్మజ్ఞాన సంపన్నులం, బ్రహ్మజ్ఞాన సంపన్నులమైన ప్రజ్ఞాపుత్రులుగా తయారయ్యి మనలో ఆ ప్రేమ, ఆ దయ, ఆ మాస్టర్ ఎలాగైతే అందరినీ అంత ప్రేమగా చూశారు అలా చూసే లక్షణాలు మనలో తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే చేయాల్సిన సాధన చేయాలి. ఆ సాధన చేసి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకోవాలి, లేదా గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలి, ఏం పర్వాలేదు. గురువును మించిన శిష్యుడు అంటేనే గురువుకి సంతోషంగా ఉంటుంది. గురువుతో గురువు మెచ్చిన శిష్యుడు ఎవడంటే గురువును మించిన శిష్యుడు. అందుకని మాస్టర్ చెప్పినవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా తెలుసు నాకంట. చక్కగా మీరందరూ అవి ఫాలో అయ్యి ప్రజ్ఞాపుత్రులు కండి, ఆత్మజ్ఞాన సంపన్నులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు అవుదాం మనందరం. అలా అవటానికే గురువు గారు ఇచ్చారు కాబట్టి ఆయన తలుచుకుని సాధన చేస్తే బ్రహ్మాండంగా చేయగలరు అందరూ. నేను అఖండ జ్యోతిని సింపుల్, నేను ఈ పుస్తకం అంతా చదివి నేను అర్థం చేసుకుంది ఏంటంటే గురువుగారు సాధనలు ఇచ్చారు నిజం, అవన్నీ చేస్తూ నేను అఖండ జ్యోతిని అంటే మాత్రమంతా వచ్చేస్తుంది. ఈ రకంగా మనందరం కూడా వారు చూపించిన మార్గంలో ప్రయాణించి గురువుల కార్యక్రమంలో మనం ఇంకా ఇంకా శ్రద్ధగా పాల్గొనాలి అని కోరుకుంటూ ఒక చిన్న సూచనతోటి క్లోజ్ చేస్తాను. మనం చేయాల్సిన పనంతా 4 మాటల్లో ఉంటుంది, 4 పదాల్లో ఉంది. అదేంటంటే ద టైప్, ద లైఫ్ ఆస్పెక్ట్. ఇక్కడ లైఫ్ ఆస్పెక్ట్ అంటే సంకల్పము. మరి సంకల్పం ఏం తీసుకుంటామంటే మనం కొత్తగా ఏ సంకల్పాలు తీసుకోక్కర్లేదు, మనకు ఎన్నో ఇచ్చారు వాటిని యొక్క పరిచయం మనకు అతిగా అయిపోవడం వల్ల వాటిని పట్టించుకోవటం లేదు. చాలా మంది మాస్టర్ అంటే రామకృష్ణ మాస్టర్ మీ అందరూ తెలుసు కదా, ఆయన దగ్గర కూర్చొని మేము పెసరట్టు వండి పెట్టాం, లేదా మేము మినపట్టు వండి పెట్టాం, లేకపోతే ఇంకోటేవో కాకరకాయ కూర వండి పెట్టాం, ఇలాగ చెప్పేవాళ్ళందరూ కూడా ఆయనతో ఎంత దగ్గరగా ఉన్నా అసలు ఇదంతా ఈయన ఎందుకు చేయిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే తప్ప ఆయన అర్థం కాదు. అలాంటి అర్థం కాని ఇబ్బందులు ఏం లేకుండా నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆయనతో అంత చనువు ఉండటం వల్ల విషయం తప్పుకుంటుంది. ఈయన నా ఫ్రెండ్ అన్నాం అనుకోండి, చిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళ దగ్గర ఆయన ఫ్రెండ్ లాగా మాట్లాడు, వీళ్ళు మా బావమరిది అంటే బావమరిదిలాగా మాట్లాడు, అన్న అన్న అని పిలుస్తారు కొంత, అప్పుడు అన్న అన్న అంటే తమ్ముడు తమ్ముడు అన్నట్టుగా మాట్లాడు, అలా కాదు గురువు గురువు అంటే గురువులే ఉంటుంది. అది వాళ్ళ దగ్గర ఉన్న చిత్రం. అది ఎంత పరిచయం దగ్గర అయితే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ మీద గౌరవం మొదట్లో ఉన్నంత దానికంటే ఖచ్చితంగా ఒక ఒక పాయింట్ అని తగ్గిపోతుంది. అలాగా మనకు సంకల్పం అనేది ఇచ్చారు అని మనం మర్చిపోయి ఎందుకంటే అది బాగా దగ్గరగా ఉందాం. అదే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు. దాంట్లో మొట్టమొదట గురువు గారు పత్రిక స్టార్ట్ చేస్తూ వేసిన మొదటి సంకల్పం ఏంటంటే మేము ఆస్తికతను, కర్తవ్య ప్రాయణతను, మానవ జీవితం యొక్క ధర్మబద్ధమైన కర్తవ్యముగా గుర్తించి జీవిస్తాము. ఇది మొదటిది. ఇది ఏ పండగ చేసుకున్నా ఏ పని చేసినా ఇదే చేయమన్నారు, మొట్టమొదటి సంకల్పం చెప్పమన్నారు. అలాగే నిద్రలేస్తున్న ఇదే సంకల్పం చెప్పుకోమన్నారు. అది సంకల్పం అంటే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు మనం పాటించాలి. మొదటిది లైఫ్ ఆస్పెక్ట్. రెండు క్వాలిటీ. ఈ క్వాలిటీ ఎలా తెలుస్తుందంటే మన సంకల్పం బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి తగ్గ మనుషులు, దానికి తగ్గ పుస్తకాలు, దానికి తగ్గ వ్యవహారాలు జరుగుతుంటాయి. కాబట్టి సంకల్పం ఇదే తీసుకుంటే యుగ నిర్మాణం చెందిన సంకల్పాలే ఎలా పిచ్చిగా చదువుకుంటూ ఉంటే దానికి తగ్గ వ్యక్తులే మన దగ్గరకు వస్తారు. మాకు 3 మంది పరివారం కావాలండి, కార్యకర్తలు కావాలండి. ఏం చేయాలండి అంటే మనం చెప్పుకున్నాం ఆ మంత్ర జపంతో పాటు ఈ సంకల్పం ప్రతి వాళ్ళు అలా దాన్ని చదువుతూ ఉంటే ఆ సంకల్పానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా మనతో చేరతారు. తర్వాత పెర్సిస్టెంట్ అటెన్షన్, దట్ ఈస్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే బలం అనుకుంటాం తెలుగులో కదా. కానీ గురువు గారు ఇచ్చిన భాష ఏంటంటే ఒకే పనిని అలాగ అయ్యేంత వరకు ఓపిక్గా చేయడం అనమాట, విసుగు విరామం లేకుండా. అయ్యో ఇంకా అవలేదా అనుకోకుండా పెర్సిస్టెంట్ అటెన్షన్, కంటిన్యూస్ అటెన్షన్ అనమాట. తర్వాత కరెక్ట్ డైరెక్షన్, ఇది మళ్ళీ ఇన్ని ఉన్నా కూడా కరెక్ట్ డైరెక్షన్లో చేయకుండా పోతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నేనే చేస్తున్నా, సత్సంకల్పాలు అందరికీ నేనే ప్రచారం చేస్తున్నా, లేకపోతే ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. గురువు గారి పుస్తకాలన్నీ మేమే చెప్తాం అందరికి, ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్పారు, ఎవరు లేరండి. అలాంటి అనవసరమైన భేషజాలు మనసులో పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఓహో ఈ పని చేయటానికి నాకు అవకాశం ఇచ్చారు, ఈ పని చేయటం వల్ల నా జీవితం ధన్యమవుతుంది, నేను ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల వీరి పరిచయం నాకు కలిగింది అని ఒక వినమ్ర భావంతో హ్యూమిలిటీతో పనిచేయాలి. అప్పుడు కరెక్ట్ డైరెక్షన్ వస్తుంది. దానివల్ల ఏమిటంటే ట్రూ ఓరియంటేషన్, ఎగ్జాక్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఎగ్జాక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పర్పస్. ఏ లక్ష్యం సాధించడానికి ఈ సంకల్పాలు ఇచ్చారు అది మనం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. దాన్ని కరెక్ట్ డైరెక్షన్ అంటాం. అండ్ రికగ్నిషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫోర్స్, ఏ రకమైన శక్తిని ఉపయోగిస్తున్నారు గురువు గారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకని ఈ 4 పదాల్లో మనం ద ఎంటైర్ వర్క్, ఇన్ దీస్ 4 వర్డ్స్ ఆల్ వర్క్ ఈజ్ డన్. అదేంటంటే ఇప్పుడు చెప్పుకున్నవే, టైప్ అంటే లైఫ్ యాక్టివిటీ సంకల్పం, 2 క్వాలిటీ సంకల్పం బట్టే పరిస్థితులు వ్యక్తులు అందరూ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ సంకల్పాన్ని మనం ఎంత క్వాలిటేటివ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాను అనింది, అది వదిలేసి ధనమునే స్వీకరిస్తాను అని పెట్టుకున్నాం అనుకోండి, డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే దాని తగ్గ బాధలు కూడా వస్తాయి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఈ జన్మలో ఒకవేళ కనపడకపోయినా నెక్స్ట్ జన్మలో కనిపిస్తాయి. పక్కన గురువు గారి పేరు పెట్టుకుని మనం కష్టపడి నీతిగా సంపాదించిన ధనాన్ని స్వీకరిస్తాం అనకుండా ధనాన్ని స్వీకరిస్తాం అంటే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. అదేనమాట క్వాలిటీ అంటే, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేయాలి తప్ప మార్చకూడదు. తర్వాత పెర్సిస్టెంట్ అటెన్షన్, ఎస్ ఆ పని అయ్యేంతవరకు అలాగా వెళ్ళామండి, 2 సార్లు చెప్పాం, 3 సార్లు చెప్పాం, ఎవరు వింటలేదు, ఎక్కడ ప్రజ్ఞామండలి పెట్టలేకపోతున్నాం అంటే కుదరదు. అలా పెర్సిస్టెంట్గా ఒక రహస్యం ఏంటంటే ఎవరినన్నా సరే చేయను అన్నా కూడా 9 సార్లు అడగాలి వాళ్ళకి. 9 సార్లు అడిగిన తర్వాత అడిగితే ఖచ్చితంగా ఎస్ అంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి, అబ్బా ఇన్నిసార్లు చెప్పినా అక్కడ ఏం అవటర్లేదండి, యూ జస్ట్ గో ఆన్ రిపీటింగ్ ది సేమ్ ఫర్ 9 టైమ్స్, 9 సార్లు అయిపోయింది అది 10వ సారి ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు, పని అయిపోతుంది. అది పర్సిస్టెంట్ అటెన్షన్. తర్వాత కరెక్ట్ డైరెక్షన్, మనకు ఈ సంకల్పాలు గురువు గారు ఎందుకు ఇచ్చారు, యుగాన్ని నిర్మించడానికి ఇచ్చారు, ఆ గురుతర బాధ్యత ఆయన భుజాన వేసుకుంటూ మనల్ని కూడా మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, భగవంతుడితో కలిసి పనిచేసే అవకాశం అనేది దృష్టిలో ఉంటే మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉంటాం. ఈ 4 మొత్తం వర్క్ అంతటినీ చెప్తుందని మాస్టర్ జ్వాలగులు గారు చెప్పారు. అది ఎంతో యాప్ట్ మనకి ఇక్కడ, అందుకని దాన్ని ఇక్కడ నేను తీసుకొచ్చి చెప్తున్నాను. ఇంకెక్కగా ఇవాళ కొంచెం అంటే ఒక 15 నిమిషాలు గంట కంటే ఎక్కువ చెప్పాను, మనందరినీ ఎక్కువసేపు ఆపినందుకు ఏమనుకోకండి. అందుకని నేను ఏమిటి అని తెలుసుకుందాం మనందరం. నేనేమిటి అని తెలుసుకుంటే నేను గురువు గారు ఒకటే అని కూడా తెలుస్తుంది. ఇన్ ఎస్సెన్స్ వీఆర్ వన్, ఇన్ ఎస్సెన్స్ అంటే అందరూ సూర్యుని యొక్క పుత్రులమే. గురువు గారు అది ఆల్రెడీ తెలిసేసుకున్నారు, ఆయన చేసేస్తున్నారు, మనం కూడా తెలిసేసుకుంటే ఎంత భాగ్యం అనుకుంటాం, మనం కూడా ఇంకా ఉత్సాహంగా ఆయన పని చేస్తాం. నేను అనేది ఏంటంటే ఆయన పని చేస్తున్నాం అనుకోవద్దు, నా పని ఇది అనుకుని చేయాలి అని నేను అనుకుంటా. నేను నా పని అనుకుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ పక్క వాళ్ళ పని అనుకుంటే రాదు కదా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అన్నా ఏమైనా వాళ్ళ పని అంటాం, వాళ్ళ పని అనకూడదు, నా పని ఇది, నేను నేను ఇందుకే ఇందుకోసమే పుట్టాను, నేను ఈ పనే చేస్తాను అని ఒక రెజల్యూషన్ తీసుకోండి, ఆ సంకల్పం ఒకటి తీసుకోండి. అందరం కలిసి పనిచేద్దాం చక్కగా. మన జీవితం ఈ జీవితమే కాదు, జీవితాలు జీవితాలు, కల్పాలు కల్పాలు, కల్పాంతాలు అయినా సరే కూడా ఇలాంటి పరమ గురువుల సేవలో మన జీవితం ధన్యం అవ్వాలని కోరుకుంటూ వాటికి స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వెస్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐఎమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వెస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. నమస్కారం మాస్టర్ ఆర్కే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.